నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన జీవితాన్ని సరి చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మాత్యూ చాప్టర్ 6. చాలాసార్లు ఈ 4 సువార్తలు చదివేటప్పుడు మరి మీకు ఎందుకు 4 రాశారు అని మీకు అనిపిస్తూ ఉన్నట్లే నాకు 4 ఎందుకు రాశారు అనిపిస్తుంది. మరికొన్ని రాస్తే బాగుండేది. ఈ 4 కొన్ని విషయాలనే రాశారు. లైఫ్కి కావలసిన అనేకమైన విషయాలు ఉండేటప్పుడు ఈ 4 ఏం సరిపోతాయి, చాలా ఉంటే బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవునికి తెలుసు ఏవి అన్ని రాయాలి అనే విషయాలు. స్పష్టంగా ఆయన ఖచ్చితంగా వాటిని రాస్తారు. 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మాత్యూ 6:33, మత్తయి సువార్త 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి చాలు, అప్పుడెప్పుడో అది కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు వెతకాలి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నీ జీవితానికి కావాల్సిన ప్రయారిటీస్ ఏంటి, ప్రయారిటైజేషన్స్ ఏంటి, వేటికి నువ్వు ప్రాముఖ్యమైన విలువలను ఇస్తూ ఉంటావు. నేను 2 పదాలు వాడతాను, వినండి. మొదటిది ఇంపార్టెన్స్, చెప్పండి. 2వది ప్రయారిటీ. అన్ని ఇంపార్టెంట్లు ప్రయారిటీలేనా, అన్ని ప్రయారిటీలు ఇంపార్టెంటేనా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, 21 రోజు అటెండెన్స్ తీసుకుంటే, 21వ రోజు నేను అటెండెన్స్ ఇస్తే నా శాలరీ నాకు వస్తుంది, ఆ నెల శాలరీ అలా వస్తుంది, లేకపోతే నాకు 2వ నెల వస్తుంది. ఈ ఆ ఒక్కరోజు నేను నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్తే వాడికి ఆరోగ్యం కుదుట పడుతుంది, విచ్ ఇస్ ప్రయారిటీ, విచ్ ఇస్ ఇంపార్టెన్స్. నా జీతమా, నా బిడ్డ ఆరోగ్యమా? నా బిడ్డ ఆరోగ్యాన్ని చూపించుకోవాలంటే నాకు జీతం రావాలి, నాకు జీతం రావాలంటే ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ఒక్కరోజు నేను ఆఫీస్కి వెళ్తేనే నా జీతం నాకు వస్తుంది. ఏం చేయాలి? విచ్ ఇస్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ప్రయారిటీ తెలుసుకోలేము. క్రైస్తవ జీవితం చాలాసార్లు ఏది విలువైనదో ఏది ప్రాముఖ్యమైనదో తెలుసుకోలేక ఆ రెండింటి మధ్యలో రాంగ్ ప్రయారిటీస్ని తీసుకుంటుంది, తప్పుడు ప్రాముఖ్యతలకు ముఖ్యమైన విలువలను ఆపాదించుకుంటున్నాం. నిజమైన ప్రాముఖ్యమైన విషయాలను కనుక నువ్వు పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా నీ లైఫ్లో చాలా ఇష్యూస్ మారుతాయి, వాటిని మనం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జీవితంలో మీకు చాలా ముఖ్యమైనవి, ఒక 5 విషయాలు చెప్పండి ఏమైనా, చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ మీరు ప్రయారిటీ దేనికి ఇస్తారు? నీ లైఫ్ గురించి, మీ లైఫ్, ఫిజికల్ లైఫ్, భూ సంబంధమైన జీవితం. భూమి మీద మీకు చాలా ముఖ్యమైనటువంటి ఒక 5 చెప్పుకోండి, 5 ప్రయారిటీ చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఆరోగ్యం, దట్స్ హెల్త్. హెల్త్ నేను మళ్ళీ ప్రయారిటీస్లో మళ్ళీ ఇంపార్టెన్స్కి వస్తాను నీ దగ్గరికి. హెల్త్, నెక్స్ట్ మనీ, డబ్బు చాలా విలువైనదే. 2, ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు మ్యాక్సిమం లోపల కూర్చుని వెళ్ళండి, లోపలికి వచ్చేయండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు లోపలికి రండి అందరూ. ఫస్ట్ ఏంటి? ఆరోగ్యం. సెకండ్ ఏంటి? మనీ, డబ్బులు. 3, ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇద్దామా, ఇంకేమైనా ప్రయారిటీ మారుస్తారా? రిలేషన్షిప్స్, సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు ఇద్దామా? అదే, దానిలోనే పిల్లలు, భార్య, భర్త, ఆఫీసరు, పనుడి అన్నీ వచ్చేస్తాయి రిలేషన్స్. ఇంకా ఓకే, రిలేషన్స్ అందాం. 3, నంబర్ 4, ఐడెంటిటీ, సోషల్ స్టేటస్, గుర్తింపు. నువ్వేంటో గుర్తించాలి కదా, నేనంటూ ఏంటో తెలియాలి కదా నాకు. సోషల్ స్టేటస్, 4. లాస్ట్ ప్రయారిటీ ఆలోచించి చెప్పండి, ఇల్లు, సొంతిల్లా అద్దిల్లా? ఇల్లు, ఇల్లు అని అంటే దట్స్ ప్రయారిటీస్. మళ్ళీ ఇంకా ఓన్ హౌస్, హౌస్ ఇచ్చేద్దామా, ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఇచ్చేద్దాం చెప్పండి. 5, లాస్ట్ది. ఈ 5 ఉంటే ఇంక నాకు చాలు. ఇప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, చాలా కష్టమైనటువంటి ఆప్షన్ తీసుకోవడం. సో 1 అలా ఉంచుదాం. ఈ 5 ప్రయారిటైజేషన్స్ వచ్చేసిన తర్వాత ఇంపార్టెన్స్ దేనికి ఇస్తావు నువ్వు? ఇందాక నువ్వు చెప్పినటువంటి ఆరోగ్యానికి ఇస్తావా డబ్బుకి ఇస్తావా? వన్ అండ్ టూ కొట్టుకుంటాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ది సెకండ్ది ఫైట్ చేస్తున్నాయి. ఏంటి హెల్త్ కావాలా డబ్బు కావాలా? హెల్త్ ఉన్నోడికి దాని గురించి ఆలోచించరు, అడిగి డబ్బు కావాలి. డబ్బు ఉన్నోడికి హెల్త్ లేకపోతే వాడు డబ్బు గురించి ఆలోచించడు. బాబు ఎన్ని లక్షలని తీసుకోండి, నాకు హెల్త్ వచ్చే డాక్టర్ని చూపించండి, మందులు చూపించండి, టానిక్లు ఇవ్వండి, లేకపోతే ఇంకేదో తినడానికి చెప్పండి అంటాడు. దట్స్ అ డిఫరెన్స్. సో ఇంపార్టెన్స్ అనే దగ్గర, ప్రయారిటీస్ అనే దగ్గర క్రైస్తవ విశ్వాసం చాలాసార్లు జీవితానికి ఏది ముఖ్యమైనది అనే విషయం ఆలోచించలేకపోతున్నాం. నిజానికి మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, భూమి మీద మన జీవితకాలం శాశ్వత కాలమా తాత్కాలిక కాలమా? ఇట్స్ ఎ టెంపరీ లైఫ్కి పెర్మనెంట్గా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని ప్రయారిటీ చేయాలి, వాటిని చాలా ఇంపార్టెన్స్గా మనం తీసుకోవడానికి ప్రయత్నించేయాలి. సో మొట్టమొదటి ప్రయారిటీ, ప్రభు మనకు చెప్పినటువంటి విషయాలలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి వాళ్ళు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి ప్రయత్నించేయాలి. చాలాసార్లు ఈ ప్రయారిటైజేషన్స్లో మీరు భూ సంబంధమైన విషయాలన్నీ మీ ముందు నిలబడతాయి. ఇందాక నేను చెప్పిన ఐదు మీ ముందు నిలబడతాయి. వాటిలో ఫస్ట్ మీ ప్రయారిటీ దేనికి వెళ్ళాలి? దేవుని రాజ్యం, దేవుని సంబంధమైన విషయాలు. ఎందుకు వెళ్ళాలి అని అంటే, అలా గనక నువ్వు తీసుకోలేదనుకోండి, భూ సంబంధమైన విషయాల మధ్యలో నీ ప్రయారిటైజేషన్ ఉంచుకుని నువ్వు పిలవబడిన తర్వాత బాధపడతావు, నువ్వు ఎత్తబడిన తర్వాత నువ్వు శ్రమను అనుభవిస్తావు, చాలా కష్టాన్ని అనుభవించబోతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో ఈ ప్రయారిటైజేషన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి అనే విషయం మనకు చెప్తా ఉంది. ఏంటి ఆ ప్రయారిటైజేషన్స్లో? మొదటి విషయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:26 Matthew 16:26, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొను తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఏం కావాలి చెప్పండి? నీ ప్రాణమా సంపాదించుకునే లోకమా? ఏది కావాలి? ఏది ఇంపార్టెంట్? నీ ప్రాణాన్ని రక్షించుకునే పద్ధతి కావాలా, లేక నీ ప్రాణాన్ని సుఖపరుచుకునే లోకంలో ఉన్నవి కావాలా? లోకమంతా సంపాదించుకో. లోకం అంటే ఇప్పుడు మీరు నాకు చెప్పిన ఐదు విషయాలు ఏమండి? ఆరోగ్యం, డబ్బులు, రిలేషన్స్, ఐడెంటిటీ, ఇల్లు, వీటన్నిటిని బట్టి మనకు వచ్చేటువంటి లోకంలో ఇవన్నీ సంపాదించుకోవడానికి దేవుడు కావాలా? నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి దేవుడు కావాలా? విచ్ ఇస్ ప్రయారిటీ నీకు? ఏది ఇంపార్టెంట్? ఇవి కావాలా, దేవుడు కావాలా? చాలామంది ఏమంటారంటే, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? దేవుడిని గట్టిగా పట్టుకుని ఇవన్నీ సంపాదించుకుందామని, ఇవన్నింటినీ కూడా సమకూర్చుకుందామని, ఇవన్నింటినీ కూడా ఏదో ఒక రకంగా పట్టించుకోవచ్చు, దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ వస్తాయనే కదా వస్తారు. ఏమంటే గుడికి ఎందుకు వెళ్తారండి? మీ పక్క వాళ్ళు మామూలు బయట వాళ్ళు, ఈ గుడికి కాదు ఇంకో గుడికి వెళ్ళిన వాళ్ళు, బొట్టు పెట్టుకునే గుడికి వెళ్ళిన వాళ్ళు దేనికి వెళ్తారు? వెళ్ళినట్టు ఏం చేస్తారు? ఏం మొక్కుతారు? ఏం అడుక్కుంటారు? వాళ్ళకి కావలసినవన్నీ ఏంటంటే ఇవే, తేడా ఏముండదు. ఇవన్నీ ఇస్తే నీకు గుండు కొట్టిస్తాను, నిలువు దోపిడీ ఇస్తాను, డబ్బులు వేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను మొక్కుబడి. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు అదే చేస్తే లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే అసలు నీకు ఏంటి లాభం అని అడుగుతున్నాడు ఆయన. సో ప్రయారిటైజేషన్స్లో ఏంటి మన యొక్క ముఖ్యమైనటువంటి ప్రయారిటీ అని అంటే, రక్షణ సంపాదించుకోవటానికి నువ్వు చాలా ఎక్కువగా మొట్టమొదటి విలువను ఇవ్వాలి. రక్షణ సంపాదించుకోండి, సాల్వేషన్, నీ దేవుని యొక్క రాజ్యం వెతకడం అనంటే ఆయన యందు సంపూర్ణమైన రక్షణ అనుభవించడానికి మనం ప్రయత్నించాలి. చూడండి 26 Matthew 26:28 ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 26:28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు వారు అనేకుల కొరకు ఏం చేశాడు? అనేకుల కొరకు చనిపోయాడు. ఆయన నిబంధన రక్తము ఒకరి కోసం కాదు, అనేకుల కొరకు చిందించబడింది. ప్రపంచంలో మానవుడనేవాడు ఎవడైనా ఉంటే, ఊపిరి ఆత్మ కలిగి శరీరం కలిగి జీవం కలిగి ఉన్నాడు ఎవడైనా ఉంటే, వాడి కోసం దేవుడు యేసుప్రభువారు ఏం చేస్తారట? రక్తాన్ని కార్చాడు. సో నీ ప్రయారిటైజేషన్స్లో ప్రతి సమయం నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తుని నేను నా లైఫ్లో, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ప్రయారిటీ నేను వినాలి. ఆలోచించండి, ఎందుకు ఆయననే మనం ఎందుకు వెతుక్కోవాలి అనే దానికి నీకు చెప్తున్నాను, ఆయన నీ కొరకు చనిపోయాడు కాబట్టి, నీకు బదులుగా నీ కొరకు నీ స్థానంలో చనిపోయాడు కాబట్టి ఆయన చెప్పిన పని నీకు ప్రయారిటీ. ఎవరైనా చనిపోతూ ఉంటే ఆఖరి వాంగ్మూలం ఎందుకు తీసుకుంటారో తెలుసా? లాస్ట్ డెత్ సెంటెన్స్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ దగ్గరికి మెజిస్ట్రేట్ అధికారం కలిగినటువంటి, ఫస్ట్ క్లాస్ మెజిస్టీరియల్ అధికారం కలిగినటువంటి మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ని కానీ, సీనియర్ అడ్వకేట్స్ని కానీ కొంతమంది పంపించి అక్కడ తీసుకుంటారు. వాళ్ళు చెప్పే రికార్డ్ చేస్తారు, ఎందువల్ల చనిపోయావు, నీ మరణానికి కారణం ఏంటి, రెండు నీకున్న కోరిక ఏంటి. చనిపోయే ముందు, ఉరి తీసే ముందు ఏమడుగుతారు అండి? వాడి ఆఖరి కోరికలు అడుగుతారు. ఎందుకనంటే చనిపోతున్నటువంటి వ్యక్తి, అతని శరీరము ఇంకే భూమి మీద కనపడదు కాబట్టి అతడు చేయబోతున్నటువంటి ప్రతి ప్రమాణము, లేక ప్రతి తీర్మానము, లేక ప్రతి కోరిక అది శాసనంగా మలచబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయే ముందు మాట్లాడినటువంటి అనేక మాటలు ఉన్నాయి, కానీ ఆటిలో 7 మాటల్ని ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి కారణం, అవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. డెత్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆయన నీ కొరకు చనిపోయాడు కాబట్టి నీ ప్రయారిటీ ఎవరవ్వాలి? ఆయన అవ్వాలి, అతని కొరకు అనేటువంటి ఆలోచన కలగాలి. కొంతమంది ఎంత మూర్ఖులుగా చేస్తున్నారంటే, నిన్నటి దినం నేను ఒక చోట ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ గారు నాకు తెలియజేశారు ఆ విషయం. అప్పటి వరకు నాకు కూడా ఇలాంటి ఉంటారని తెలియదు. వారు పాపం చాలా లేని స్థితిలో ఈ విశాఖపట్నం వలస వచ్చి, మరి అమ్మా నాన్న చాలా ప్రేమగా కష్టపడి పిల్లల ముగ్గురిని నలుగురినో పెంచుకొచ్చారంట. ఆ వృద్ధులిద్దరూ చనిపోయారు. వాళ్ళిద్దరిని వాల్ట్రసిమెట్లో భూస్థాపన కార్యక్రమం చేశారు. ఈ మధ్యకాలంలో వారు స్కార్పియో అనే వాహనం కొనుక్కున్నారు. మహీంద్రా షోరూమ్ మద్దిలపాలెం నుంచి డైరెక్ట్గా ఆ కార్ని సిమెట్రీకి పట్టుకెళ్లారు. సిమెట్రీ లోపల తలుపులు తీయించి సమాధి వరకు తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గర కారుని పెట్టి వాళ్ళ అమ్మా నాన్నగారి మీద 2 కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళిద్దరికి చెప్పారంట, అమ్మా నాన్న మీరు మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు, పెద్ద చేశారు, చనిపోయారు, మేము సుఖపడ్డం మీరు చూడలేదు, ఇదిగో చూడండి మీ ఆశీర్వాదాల వల్ల దేవుడు మాకు ఇది ఇచ్చాడు, అది మీకు చూపిద్దామని తెచ్చామని చెప్పి ఆ బా కారు పట్టుకెళ్ళి ఆ స్కార్పియో పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? సమాధిలో పెట్టారంట. అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా ఉందంట. ఆయన చెప్పారంట, నిజంగా అమ్మ ఎంత ఆనందించిందో, నాన్న ఎంత సంతోషించాడో, తన కొడుకులు ప్రయోజకులు అవడం నిజంగా తల్లిదండ్రులు చూస్తున్నారు, ఎంత గొప్ప సమయం కదా ఇది అని ఇంకో చెల్లితో చెప్పాడంట. అవునా? మీరు కూడా వినలేదు కదా ఈ వార్త, ఇప్పుడే అందిన తాజా వార్త, రాసుకోండి. అసలు నేను ఎక్కడున్నాను, నా బైబిల్ నాకేం నేర్పుతుంది, చనిపోయిన నిజమే, నో డౌట్, ప్రతి తల్లి తండ్రి బిడ్డల క్షేమం కొరకే కష్టపడతారు, వారి కడుపు కట్టుకుంటారు, వారి తినో తినకో పిల్లలకు పెంచుతారు, వాళ్ళ పెద్ద వాళ్ళని కోరుకుంటారు, చదువు చెప్పిస్తారు, అప్పులు చేస్తారు, నానా కష్టాలు పడి పెళ్ళిళ్ళు చేస్తారు, మీ బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఆ మాత్రానికి వాళ్ళు చనిపోయారు అనంటే మీకోసం వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ వయసు వచ్చింది, పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు, కానీ ప్రభు అలా చనిపోలేదే. నీ పాపముల నిమిత్తమే నువ్వు ఇంకను అపరాధముల చేత, పాపముల చేత నువ్వు చచ్చినవాడి ఉండగా నిన్ను విమోచించుటకు ఆయన వచ్చాడే, నీకు బదులుగా ఆయన శిలువలో మరణించడానికి వచ్చాడే, నిన్ను తిరిగి పునరుద్ధాన శక్తితో నింపడానికి వచ్చాడే, ఆయన పొందిన గాయముల చేత నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడే, ఇన్ని విషయాలు ఆయన చేశాడని చెప్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అసలు ఎందుకు వచ్చామంటే ఏం చెప్తాం? దట్ ఈస్ డిఫరెంట్. అందుకే నీవు ప్రయారిటీ ఎప్పుడు కూడా మరణించిన యేసుక్రీస్తు కొరకు నువ్వు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2 విషయం చూద్దామా. రోమపత్రిక 12 అధ్యాయంలో మొదటి 2 వచనాలను కూడా ఆయన మాట చెప్తున్నాడు. రోమన్స్ 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, రోమపత్రిక 12:1-2 అనుకూలమును ఆయన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మను ఇట్టి సేవ మీకు యుక్తం అనేది. 1, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలి, మీరు ఎవరికి మీ శరీరాలను సమర్పించుకోవాలి? ఆయనకు మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. నీ లైఫ్లో ప్రయారిటీ ఏంటి? అందంగా ఉండడమా, సౌందర్యంగా తయారవడమా? ఏం కావాలి, ఏం కావాలి? నిజంగా నీ మనసులో నన్ను దేవుడు చూస్తున్నాడు అనుకునేవాడి ఇంట్లో అర్థం ఉండదు. ఏ అర్థం? అమ్మో ఇది అర్థం, ఇది ఉండాలి, ఇది కాదు, ఇంకో అర్థం ఉండదు. ఏ అర్థం? నీ ముఖం ఎలాగుందో, నీ రూపం ఎలా ఉందో, నీ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో చూసుకునే అర్థం నీకు అవసరం ఉండదు. ఎందుకు? సౌందర్యము అందము మోసకారు. కాబట్టి మన థాట్, మన ఇంటెన్షన్, మన ప్రయారిటీ సజీవ యాగంగా శరీరాన్ని ఎవరికి అప్పగించుకోవడానికి చెప్పండి అమ్మా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ నువ్వు కుర్చీలో కూర్చుంటే దాన్ని సాగదీసి నీ మెడొంగకపోయినా, ఒత్తప్పుడు పిల్లో లేకపోతే నీకు నిద్ర పడుతుంది, కానీ అక్కడ అరగంట సేపు నేను మెడ కూర్చోబెడతాడు. ఏం చేస్తారు? అలా ఉంచి బెగదీసుకుని ఉంచుంటారు. ముఖం మీద వేసిన తర్వాత తుడిసి కడిగి రుద్ది పాకి అవన్నీ పీకి అవన్నీ చేసి అంతా అయిన తర్వాత అమ్మో అని అంటే నవ్వుతారు. అందుకని నోడు పంటి బిగవు నా ఆడు పీకుతుంటే నొక్కులన్నీ నొక్కు పెట్టుకుని ఆ తర్వాత ఒక చూసి బాగున్నారు సిస్టర్ అని అయ్యో బాబు వెలిగిపోద్దా ఆనందం. తాత్కాలికమైన సుఖాలకు సజీవయాగంగా యేసును అప్పగించుకుంటారు అంటే బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ కో లేకపోతే ఇంకెక్కడో షాపులో అప్పగించుకుంటే నో ప్రాబ్లం ఇచ్చుకుంటావు. కానీ సజీవయాగంగా నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? ఫస్ట్ ప్రయారిటీ ఏమవ్వాలి నీకు? బికాజ్ ఆయన నీ కొరకు మరణించారు కాబట్టి నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. రెండోది వాక్యం చెప్తుంది కాబట్టి సజీవ యాగముగా సెల్ఫ్ ఆయనకు అప్పగించుకోండి. నిన్న నేను మా యూట్యూబ్లో ఒక సారీ ఫేస్బుక్లో ఒక చిన్న చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం మరి ఆ ట్రీట్మెంట్ మీకు వచ్చో లేదో నాకు ఇక్కడ తెలియదు. ఇక్కడ మీరు మగాళ్ళని అందగాళ్ళగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. స్ప్రే ఏదో కొట్టి మంట వెలిగించాడు, మొత్తం కాలిపోతుంటే అప్పుడు దూతున్నాడు అది చూడండి. ఇట్ ఈస్ దేర్. అస్సలు నాకు భయం వేసింది, ఆడు ఏం అనిపించట్లేదేమో. ఆడు దువ్విను పెట్టి దువ్వి ఆ కాల్చి దాన్ని కాదు మగోడికి కాలుస్తారు అలాగ మంటేసి లేటెస్ట్ అది హెయిర్ స్ట్రైటనింగ్ అది చేస్తుంటాను. సజీవ యాగంగా ఆడిని ఏమన్నా నిప్పుల్లోకి ఎంతమన్నావు చచ్చుకు రారా కూర్చోంటాడు వస్తాడా? రాడు. గమ్యం తీసుకోవడానికి రా, ప్రభువులో పశ్చాత్తాపడి వస్తాడా? రాడు. అక్కడికి వెళ్ళి కాల్చుకోమంటే బుర్రంత ఇచ్చేసాడు. ఏమైనా తేడా పాడేది కింద కారితే పరిస్థితి ఏంటి? తెలుపు నలుపు అయిపోద్ది, అదొక పర్మనెంట్ తెలుపు అయిపోద్ది. ఆలోచించండి, సజీవ యాగంగా మన శరీరాన్ని ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోమనడి అని చెప్తుంది ఎఫిషియన్స్ 5:1 ఎఫ్సి పత్రిక 5:1. కావున మీరు ప్రియమైన పిల్లుల వలె పిల్లులని చదివిందో కావిడ, పిల్లులు కాదు పిల్లలు, ప్రియమైన పిల్లల వలె ఏం చేయాలి? ఎందుకో తెలుసా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించారు మొదలు పెడతారు తర్వాత ఏం ఎఫిషియన్స్ 5:1 ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రియమైన పిల్లలు ఎవరికి? దేవునికి ప్రియమైన పిల్లల వలె. మా దగ్గర మా ఇంటి వరుసలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ ఆపోజిట్ హౌస్ కూడా డాక్టర్లే, మరి పోటీ పడి చదువుకున్నారో ఏంటో తెలియదు, ఇద్దరు ఒక పక్కన నిలబెట్టున్నారో తెలియదు. ఈవిడేమో గైనకాలజిస్టు, ఆయనేమో హార్ట్కి సంబంధించిన పేషెంట్ డాక్టర్ గారు. అయితే వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఆడుకుంటూ ఉంటాం కదా, గైనకాలజిస్ట్ గారికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏ రోజు కూడా ఏ వస్తువు బయటికి తేరు, మాది పట్టుకెళ్ళిపోతుంటారు. ఆడుకునే వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళి మా మమ్మీ చూపిస్తాను పట్టుకెళ్తుంది, అది రాదు. ఈ డాక్టర్ గారు హార్ట్ పేషెంట్ డాక్టర్ గారి తాలూకా పిల్లలు వాళ్ళకి ఏ శాంపిల్స్ వచ్చినా తీసుకొచ్చి మా అందరికి పంచిపెడతా ఉండేవాడు. ఆ మందులు దేని పనికొస్తాయో లేదో కూడా మాకు తెలియదు, తీసుకొచ్చి మీ డాడీకి దేనికి వస్తే వాడుకోండి అని చెప్పి పంచిపెడతా ఉండేవారు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ పిల్లలు ఎవరిలాంటి పిల్లలు? డాక్టర్ గారికి ప్రియమైన పిల్లలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది దాచుకోరు, అన్నీ ఇస్తున్నారు హార్ట్ పేషెంట్ వాడు. ఈ గైనకాలజిస్ట్ ఆవిడ ఏం పిల్లలు? ఏదో వచ్చినా తే అంటది, పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ డాక్టర్ గారు పిల్లల్లా లేరండి. ఎప్పుడన్నా మేము మాట్లాడుకుంటాడు, ఒరే ఆల్ డాక్టర్ గారు పిల్లంటారు బాబు, ఎవడన్నా వస్తే ఉదారంగా చేస్తారు, ఈ లాక్కెళ్ళిపోతున్నారా? క్రీస్తు పిల్లలు ఎలా ఉంటారు మరి? ప్రియమైన దేవుని పిల్లలు ఎలా ఉంటారు? ఎలా మారుతాం అసలు? ఎలా ఉండాలి? అలా నేర్చుకోమని చెప్తున్నాడు. నీ ప్రయారిటీ ఎప్పుడు ఇప్పుడు ఎలా మారాలట? ప్రియమైన దేవుని పిల్లలు వలే. అందుకే చాలాసార్లు షేరింగు, గివింగు, లవ్వింగు, కేరింగు ఇలాంటి పద్ధతులు మీ కుటుంబంలో పిల్లలకి నేర్పించమని చెప్తాం. తల్లిదండ్రులు మీకు లేకపోతే పిల్లలకి ఎలా వస్తాయి? మీరు చేయకపోతే పిల్లలు కూడా చేయలేరు. తల్లి ఏమైనా తీసుకొచ్చారనుకోండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఎవరైనా కనపడ్డారనుకోండి, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం నేర్పించాలి, బయట వాళ్ళకి నేర్పించాలి. కానీ తల్లి ఏమంటుంది, మా పిల్లలు ఆడుకోరు ఇప్పుడే రాడు, నువ్వు వెళ్ళి తర్వాత వస్తారంటది. అప్పుడు పిల్లలకి ఇవ్వడం వస్తుందా? వీళ్ళు నేర్చుకోలేరు. ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలు ఇచ్చుటలో ముందుంటారు, సంతోషంగా చేస్తారు, దేవుని పక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు, దేవునికి భయపడతారు, పరిపూర్ణులవుతారు. చాలా విషయాలు దైవ లక్షణాలు మనకున్నాయి ప్రియమైన పిల్లల వల్లే. ద ఫస్ట్ ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకటానికి నీ హృదయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రయారిటీస్ ఏమై ఉండాలి. అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటావా? ప్రాణాన్ని విలువగా కాపాడుకోవడానికి ప్రాణం ఇచ్చిన ప్రభు పక్షంగా నువ్వు ఆయనకు లోబడతావా? నెంబర్ 2, అదే విషయంలో మనకేమన్నాడు, ఈ సజీవయాగంగా మన శరీరాన్ని చేయడానికి అప్పగించాలి, ఇస్తున్నావా లేదా చూసుకోండి. నెంబర్ 3, ఎఫ్సిఐలో ప్రియమైన పిల్లలు ఎలా ఉంటారో అలాగే దేవుని పోలిక నడుచుకోవాలి. దట్ ఈజ్ ప్రయారిటీ, అది చెప్పాలి. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు నేర్పించినప్పుడు ఈ పని మాత్రం చెప్పండి ఖచ్చితంగా. ఏసఐ అయితే ఇలా చేస్తారు కదా, కాబట్టి మీరు అలా చేయండి అని మీరు పెద్ద పిల్లలకు నేర్పించండి. చిన్నపిల్లలకు ఆటోమేటిక్గా మీ అలవాట్లు వచ్చేస్తాయి, వాళ్ళు పెద్ద బోగిని చూసి అది ఇంజన్ చూసి బోగిలు నడిచిపోతాయి. సో ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళకి నేర్పించండి, ప్రభువు ఇలా చేస్తాడు కదా, ప్రభు ఇలా మాట్లాడతాడు కదా, ప్రభు ఇలా చూపిస్తాడు కదా, ఏసై అయితే ఇలా చేస్తాడు కదా అనే విషయాన్ని ముందు మీరు చెప్పడానికి ప్రయత్నించేయండి, చేయటానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా పిల్లలు వాటిని ఫాలో అయిపోతారు. సో మొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతి ప్రకారం ప్రియమైన పిల్లల వలె మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండవ వచనం చెప్తుంది, 5:2 ఎఫెసి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోరు. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోరు. ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఒక బెంచ్ మార్క్ పెట్టాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు. ఏంటట, ఏం చేశాడు చూడండి ఆయన, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోను. అలాగే మనం కూడా ఏం చేయాలి, ప్రేమపూర్వక నడుచుకోవాలి. అలా చేయటం ద్వారానే మనము దేవునికి ఇష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ పనిని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనం చేయటానికి ప్రయత్నించేద్దాం. ఇంకా ఎఫిషియన్స్ 5 చాలా విషయాలు ఉన్నాయి, మనం ప్రియమైన పిల్లలుగా ఎలా ఉండాలో అనే విషయాలు ఇక్కడ, వ్యర్థమైన మాటలు మోసపరచకూడదు, చాలా విషయాలు క్లియర్గా ఉన్నాయి 5 అంతా కూడా. జాగ్రత్తగా 5:21 వచ్చిన వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని శ్రద్ధగా చదువుకోండి, దాని ప్రకారము ప్రయారిటైజేషన్స్ లైఫ్లో ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. 2, మొత్తం విషయం దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. 2 ప్రయారిటీ చెప్తున్నాను వినండి, మీకు దేవుడు కావాలా డబ్బులు కావాలా? పెద్ద క్వశ్చన్ ఇది, దేవుడు కావాలా డబ్బులు కావాలా? సహజంగా మనకేం కావాలి, డౌట్ ఏంటి, మొహమాటం ఏంటి, డబ్బులే కావాలి, కరెక్టే. కానీ దేవుని వాక్యం సమారో ప్రకారం కొన్ని ప్రిన్సిపల్స్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ప్రయారిటీస్ చూద్దాం. రోమన్స్ 12:17, రోమ పన్నెండు పదిహేడు, కీడుకు ప్రతికీడు ఎవరికిని చేయవద్దు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటి గుర్చి ఆలోచన కలిగి ఉండుడి. కింద ఫుట్ నోట్లో ఏముంది, మేలైన వాటిని గుర్చి అంటే మేలైన వాటిని గుర్చియే ఆలోచన కలిగి ఉండుడి. చాలు మేలైన వాటి గురించి ఆలోచించండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుర్చి ఆలోచన చేద్దాం. ఆలోచించండి, ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో మనుషులందరికీ మేలైన ప్రయారిటీ ఏంటి, మనుషుల దృష్టిలో యోగ్యమైనది ఏంటి, ఇప్పుడు ఆలోచించండి. మనుషులందరికీ మీరు బాగా యోగ్యులు అని కనపరచుకోవాలంటే మీకేం ఉండాలి, బట్ల, డబ్బుల, ఉద్యోగమా, అన్నమా, పరపత, పదవా, ఏం కావాలి, తగ్గింపు, చేతకంతరం అయిపోద్దేమో, మీ తగ్గింపు అలుసుగా చూస్తారుగా, ఆ చాలా చీప్గా చూస్తారుగా మిమ్మల్ని, ఇంకా భయభక్తులా, బాగా భయభక్తులు కలిగి ఉంటే మనకు ఇంకో ముద్ర వేస్తారు, వీడు మనకు సంబంధించినడు కాదురా, ఈ లోకం వేర్రా, మన లోకం వేర్రా అని. ఏంటి మనుషుల దృష్టికి యోగ్యమైనది ఏంటి, అందరితో సమానంగా ఉండగలమా అసలు? ఆటోని ఎవరు పిలుస్తారు, ఎవండి ఆటో డ్రైవర్ గారు, ఆడు నిన్ను నన్ను గాజులని వెళ్ళిపోతాడు, ఎందుకంటే నీ అంత గౌరవం ఆయన ఎప్పుడు తీసుకుని ఉండడం, అంత మర్యాద, రే ఆటో అన్నవే కానీ, ఏదో ఉంది మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏదో ఉంది, ఏంటి ఏంటి బాగా ఆలోచించండి, కాసేపు ఏమైనా దొరుకుతుంది చూద్దాం. 1 తిమోతి 6, నేను స్టేట్మెంట్కి ఆన్సర్ చెప్పలేదు, దయచేసి దాన్ని గ్రాంటెడ్కి తీసుకోకండి. 1 తిమోతి 6:9, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక్యుక్తములైన హానికరములైన అనేక దురాశలను పడుదురు, అటు మనుషులను నష్టములోను నాశములోను ముంచివేను. నష్టములోను నాశనములోను ముంచివేను, ఏది ఇప్పుడు చెప్పండి, మనుషులందరికీ బాగా ముఖ్యం నీకు దేవుడు కావాలా డబ్బులు కావాలంటే ఏమడిగారు, డబ్బులు అడిగారు. డబ్బులు నీకు నష్టం కలిగించవు, మళ్ళీ చెప్తున్నాను, ధనవంతులగుటకు అపేక్షించు వారు, ధనాపేక్ష కీడులకు మూలం డబ్బు మూలం కాదు, డబ్బు నేను నాశనం చేయదు, డబ్బు సంపాదించదు బైబిల్ చెప్పలేదు, డబ్బుల గురించి బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ధనవంతులు అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళరని చెప్పట్లేదు, అస్థిరమైన ధనమైందు నమ్మకం ఉంచొద్దు అన్నారు, ఉంచినోడు వెళ్ళరని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ధనవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం మనము. లోకంలో ఒక 10,000 మందిని మీరు తీసుకుంటే 10,000 మంది గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఫస్ట్ డిగ్రీ ఎవరికి ఇస్తావు? మనీ ఉన్నోడికి ఇస్తావా లేక అన్నం ఉన్నోడికి ఇస్తావా? ధనమే కదండి అల్టిమేట్గా మనుషులు కోరుకునేది. దేని కొరకు? కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరక, డబ్బుల కొరకు. ఆఖరికి ఆ డబ్బులతో నీకు ఇష్టమైన తినడం కొరకు. డబ్బుకు ఫుడ్ ప్రయారిటీ కాదు, డబ్బు ప్రయారిటీ. నేను ఒకసారి నీకేం కావాలరా, 3 పొట్ల అన్నమే కదా పెడతాను, దా కూర్చో పని చేయి నా దగ్గర అంటే ఎంత ఇస్తావు అన్నాడు. ఎంత ఇవ్వడమేంటి, నువ్వు వెళ్ళి అడుక్కుంటావు, నువ్వు అడుక్కోకుండా వండి పెడతావు, నీకు వేడి వేడి అన్నావు, మంచి రుచికరమైన భోజనం, నేను ఏది తింటా తింటావు, నా పక్కన కూర్చుంటా కూర్చో అంటే లేదండి నాకు డబ్బులు మాట్లాడుకోండి ముందు తర్వాత చూద్దాం అని. నేను డబ్బులు ఇస్తే నీకు తిండి ఏమంటే అదే నాకు కుదురుతుంది, ముందు తిండి అన్నారు కదా, ముందు తిండి సెటిల్ చేయండి అంటున్నాడు. బట్ తిండితో పాటు సెమిటైజ్గా ఏం కావాలి? మనీ కావాలి. మనీ ఉంటేనే ఒక రకమైనటువంటి ధైర్యం, ఒక రకమైన సంతోషం, ఒక రకమైన దేవుడు ఎవరు? మనీ, మనీ ఈజ్ ఆల్సో ఏ గాడ్. ఆలోచిద్దాం, ధనవంతులు ఒకటొక అపేక్షించి వారు ఏమేమవుతారని చెప్తున్నాడు బైబిల్లో? నాశనమును వారంతట వాళ్ళు కీడుని తెచ్చుకుంటారు, తెలియకుండానే నీ దగ్గరికి వచ్చేస్తుంది. సో మనుషుల దృష్టికి యోగ్యమైనది ఏంటి అని అంటే చాలామంది రిచ్గా ఉండడం, ధనవంతులుగా ఉండడం, ఎక్కువ దాచుకోవడం, ఎక్కువ నిలబెట్టుకోవడం, ఎక్కువ సంపాదించుకోవడం, ఎక్కువ 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 ఎక్కువ. ఏమండి ఇక్కడ రైట్, నీ పేరేంటి? రెడ్డి. రెడ్డి, నువ్వు బాగా చదువుకుంటే ఏమొస్తుందని చెప్తారు నీకు? మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తే ఏమొస్తుంది? బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగం వస్తే అయిపోయింది, మళ్ళీ డబ్బులే. అల్టిమేట్ టార్గెట్ ఎక్కడరా అంటే వెళ్ళి నీ లైఫ్ అంతా యోగ్యమైంది ఎక్కడ ఆగుద్ది? మనీ 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 మనీ. తెలియదులే చాలామందికి మనుషుల దృష్టికి. అందుకే అక్కడ చెప్తున్నాడు మనుషుల దృష్టికి అన్నాడు, దేవుని దృష్టికి మనీ కాదు. దేవుని దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? బీదల మీద ఉంది ఆయన దృష్టి అంతా. కనికరము కలిగిన వాడు బీదలను చూస్తున్నాడు. ధనవంతుల విషయంలో ఆయన చూడాల్సిన పని లేదు, ఎందుకంటే ఏదో ఒక ధనం మీద మీకు ఆల్రెడీ ఐశ్వర్యం ఉంది కాబట్టి దాని మీద మీరు చలన అయిపోతారు అందుకని. సో ప్రతి సమయము దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ప్రిన్సిపల్ అది గుర్తుపెట్టుకోండి, నీ ప్రయారిటైజేషన్స్లో ఆయన నీతి ముఖ్యమా లేక డబ్బు సంపాదించుకోవడం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఆయన నీతిని వెతుకుతావా డబ్బుని వెతుకుతావా? Matthew 6:24 మత్తయి సువార్త 6:24 ఎవ్వరూ కూడా ఇద్దరు పరోళ్ళకి దోషుడుగా ఉండడు. ఎవరా ఇద్దరు పరోళ్ళు? డబ్బులు, దేవుడు, సిరికి దేవునికి. ఇక్కడ 2 కంటిన్యూషన్స్, ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు. నీకు బాగా డబ్బులు ఉన్నవాడు దేవుణ్ణి ద్వేషిస్తాడా? నిజం చెప్పండి. చెప్తున్నాడుగా మరి బైబిల్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? డబ్బులు ఉన్నవాడు దేవుని ద్వేషిస్తాడా? ఎక్కువ ప్రేమిస్తాడు, కావాలిస్తే అక్కడ ఉన్న వెండి సిలువ తీసి బంగారం సిలువ చేయిస్తాడు. అక్కడ చర్చికి ఇంకేమో లేకపోతే బోర్డు కొనిస్తాడు. ఎవరికైనా బీదలకి క్రిస్మస్ రోజు ఏమైనా చేయాలంటే బోర్డు చీరలు ఫస్ట్ ఆడే తెస్తాడు. డబ్బులున్నోడే తెస్తాడు అంతా. క్యాలెండర్ల కింద ఫోటోలు వేయించేది ఎవరు? డబ్బున్నోళ్ళే చేస్తారు అంతా. ఆ డబ్బు డబ్బు డబ్బును బట్టే కదా అదంతాను. చాలాసార్లు నన్ను ఒక సిస్టర్ వచ్చి అడిగింది, పాస్టర్ గారు మీ చర్చిలో నాకు మెంబర్షిప్ ఇస్తారా అని. ఏంటిది అను? మెంబర్షిప్ యేసు ప్రభువే ఎవరికి మెంబర్షిప్ అవ్వలేదు, నేను ఎందుకు ఇస్తాను? దా తీసుకొచ్చు జాయిన్ అవ్వదు లోపల. అంటే కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఏం కాగితాలు కావాలి? బైబిల్లో ఉన్నవే మన నోట్లు దా అన్న. ప్రతిసారి ఆవిడ అంటే మరి నన్ను పాతి పెడతారా? అనుమానమా? నేను బతుకుంటేనే పాతి పెడతాను, అనుమానం లేదు. వదిలేము సెవెన్ రోడ్డు మీద ఎవడదో దిక్కుమాల నాటికే మేము వెళ్ళి చేసి వస్తున్నావు, నువ్వు చర్చిలోకి వచ్చాక నేను ఎందుకు వదిలేస్తాను, చేసి పెడతాను, మరి నా మెంబర్షిప్ అంటుంది మళ్ళీ. సో చాలామందికి ఆ మెంబర్షిప్ దేంతో కొనుక్కో? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పోప్ అనేటువంటి వ్యక్తి పాప పరిహార పత్రాలను అమ్మేవాడు. మీ పాపం పోవాలంటే మీ ఎక్కువ పాపాలు చేసేవాడు. మీరు చరిత్ర చదువుకుని పిల్లలు ఉన్నారు, ఇక్కడ బిఏ హిస్టరీ చదివేవాళ్ళు, వాళ్ళకి రోమన్ క్యాథలిక్ హిస్టరీ చదివితే భారతదేశ సంస్కృతిలోకి వచ్చినప్పుడు కూడా దీన్ని తిరస్కరించినటువంటి మార్టిన్ లూథర్ మొట్టమొదటి ఉద్యమకారుడిగా మారడానికి కారణం ఈ పాప పరిహార పత్రాలే. ఒక మనిషి పాపం పోవడానికి డబ్బులు కట్టి కాగితాలు కొనుక్కోవడం ఏంటి? తిరగబడ్డాడు. పాపం ఎలా పోతుంది? యేసుక్రీస్తు చనిపోయిన రక్తంలో పోతుంది కాబట్టి పోపు ఎవడు క్షమించడానికి, కాగితాలు ఎవడు ఆయన ఇవ్వడానికి అని చెప్పి తిరగబడడం వల్ల మరొక విప్లవం స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే పత్రాలు మనం కొనుక్కుని చర్చిలో మెంబర్షిప్ పేమెంట్లు కట్టుకుని వాక్యంలో తప్పు మనుషుల దృష్టికి దయ అయిన వాటిని గెలిస్తే దేవుని దృష్టికి నీతి అయిన వాటిని మనం వెంబడించగలదు. అందుకే సిరికి దాసుడిగా ఉన్నావనుకో ఎవరు నీతో ఉండడు? దేవుడు ఉండడు. దేవుడిని ద్వేషిస్తావు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నావు అనుకోండి మనీ ఉండదు, మనీ ఉండదు. దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఏం మిగలదు? డబ్బు మిగలదు. ఒకవేళ డబ్బు నీ దగ్గరికి విపరీతంగా వచ్చి పడిపోతుంది అనుకోండి, జాగ్రత్త, నువ్వు ఎక్కడైనా శోధించబడటానికి దేవుడు దారి తెరిచాడు. దేవుడు యొక్క పద్ధతులు ఏంటి? ఇచ్చి శోధించుట, తీసుకుని శోధించుట. యోబుని ఏం చేశాడు దేవుడు? తీసుకుని శోధించాడు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు వరకు మాకు పిల్లలు లేరు, ఏడ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు బాగున్నారా అని అడగండి. అది దీవెన శాపమా? వాళ్ళు చెప్తారు శాపమండి బాబాయ్, వద్దు వద్దు అనుకున్నప్పుడు చాలా ఇవ్వు ఇవ్వు అని ఏడ్చామండి. దేవుడు వద్దనుకున్నాము దీవెన, తీరా ఇచ్చిన తర్వాత ఇచ్చినోడు ఒక మామూలుగా ఇచ్చాడు, కవల పిల్లలు ఇచ్చాడు, ఇది మూస్తే అది తెరుతుంది నోరు. అసలు చర్చికే లేకుండా అయిపోయింది 2.5 సంవత్సరాల నుంచి. వెళ్తే బ్రదర్ తిడతారు, అక్కడ కూర్చుని ఇతరులు ఇబ్బంది పెట్టడం, ఎందుకని చర్చికే రావటం మానేసామండి లాస్ట్కి. దీవెన శాపమా? అలాగే దీవెనలు వచ్చినప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తాం, దూషిస్తాం. సమ్ టైమ్స్ ఈ రెండు బ్యాలెన్స్. నువ్వెప్పుడు కూడా వెతకాల్సింది దేవుని నీతిని, దేవుని రాజ్యాన్నే వెతకాలి. చూడండి మాథ్యూ 19లో ఆయన ఒక తెలివైన ఉన్నాడు. మత్తయి సువార్త 19:20. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నావును, ఎక్కడ నాకు ఏమనుకుంటాడండి ధనవంతుడు? నాకేం కొదువా, ఐఆమ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను చూశాను చాలామంది ప్రిల్లరా, ఈరోజు దేవుని మాటను చాలా అర్థం చేసుకోండి. ఆశ కలిగి యవన కాలంలో మీరు దేవుని దగ్గరికి వచ్చారు, మీరు నిజంగా ధన్యులు. ఈరోజు దేవుని దగ్గరికి రాకుండా దేవునితో ఉన్నామనుకునే ధనవంతుల పిల్లలు కొన్ని లక్షల మంది బయట ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి తినడానికి కావలసినంత డబ్బు ఉంటుంది, వెళ్ళడానికి కావాల్సిన తిరిగే సౌకర్యాలు ఉంటాయి, ఉండడానికి కావాల్సిన సోఫిస్టికేటెడ్ హోమ్స్ ఉంటాయి. దే డోంట్ నో గాడ్. వాళ్ళకి దేవుడు తెలుసు, దేవుని నీతి తెలియదు, దేవుని రాజ్యపు సూత్రాలు తెలియవు, దేవుని కొరకు ప్రయాస తెలియదు. మరి మీరెందుకు వచ్చారు? ఈ యవనస్తులందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రారు, వాళ్ళు ఏమన్నా బయట ఉంటారు. దట్స్ వాట్ బైబిల్స్. ఆ యవనుడు ఏమన్నాడు? నాకేం కొద్దుగా ఉంది, నాకు ప్రార్థన రాదు అనుకుంటున్నావా, నాకు దేవుడు తెలియదు అనుకుంటున్నావా, నాకు పాటలు రాదా, నాకు ఆరాధన లేదా, నాకు చర్చి లేదనుకుంటున్నావా, నాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ తెలియదు అనుకుంటున్నావా, 10 కమాండ్మెంట్స్ నాకు తెలుసు, నాకు హోలీ స్పిరిట్ తెలుసు, నాకు ఇవన్నీ తెలుసు, కానీ ప్రభువును వెంబడించడమే అతనికి తెలియదు. ఎందుకు వాడు దూరంగా ఉన్నాడు తెలుసా? ల్యాక్ ఆఫ్. వాడికి సమృద్ధి ఉంది, దేవుడు దూరంగా ఉన్నాడు. నీకు ఈరోజు డబ్బులు లేవు, నీకు ఫ్రెండ్ సర్కిల్ లేదు, అందుకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఉండుంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఫ్రెండ్ పిలుస్తాడు. మొన్న తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను టైం చూసుకున్నానన్నా, ప్రార్థన చేశానన్నా, దేవా నా చర్చికి టైంకి వెళ్ళాలని నాకు సహాయం చేయ ప్రభువా అన్నా, దేవుడు నా ప్రార్థనని నాకు బోనస్ ఇప్పించాడు, నేను బండి కొనుక్కున్నాను FZ అన్నా, చాలా స్పీడ్గా నిమిషంలో ఫస్ట్ గేర్లో 100 వెళ్ళిపోద్దన్నా, నేను కొనిసుకున్నాను, నా ఫ్రెండ్ బండి ఎక్కాడన్నా, 8 గంటలకు రా ప్రేరు చూసిరే అన్నాడన్నా, 1:30కి రా అన్నాడు, 5 నిమిషాలు వచ్చేస్తాం పదరా అన్నాడంట. నీ బండి మీద ఎంతసేపు రా, ఇటు నుంచి 2 నిమిషాలు, అటు నుంచి 2 నిమిషాలు, 1 నిమిషం ఎట్లు ఎక్కడానికి సరిపోదరా అన్నాడంట. వీడికి అర్థమైపోయింది 5 మినిట్స్లో క్యాలిక్యులేటర్గా, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్లు బాబు, బండి ఎక్కారు వీడు 100 కిలోమీటర్లకి, 2 సెకండ్లకి, 2 డిగ్రీలు అనే సినిమా చూసుంటాడు వీడు, వెళ్ళిపోయాడు. ఆడు అక్కడి నుంచి బయటకు వచ్చేటోడికి 3:10. ఆడన్నాడంట, ఆడు చాలా తెలివైనడు, టైం వెనక్కి తీపిచ్చాడు. పదరా బాబు 5 నిమిషాలు వెళ్ళిపోదని అంటే, అరే టైం ఊరికే తెలియలేదు రా అనుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, ఎవడు లేడు, ఆడు పైకి వచ్చాడు. ఏటన్నా అన్నాడు, అక్కడ టైం చూసి దీంటి టైం గంట దాటిపోయింది, వెళ్ళడానికి 2 నిమిషాలే, రావడానికి 2 నిమిషాలే, అక్కడ ఉన్నది గంట. తినేశాడు ఫ్రెండ్. జాగ్రత్త, ధనవంతులైనటువంటి పిల్లలు. మళ్ళీ ఇక్కడే మళ్ళీ ఇంకో మాట చెప్పాలి, పూర్ అనేది భారతదేశంలో ఒక గీత గీయడం చాలా ఇంపాసిబుల్. ధనవంతుడు కాదు అనడానికి ఒక లైన్ గీయడం చాలా కష్టం, ఎందుకంటే అందరూ తెల్లకాడులోళ్ళే కదా, ఇది చాలా కష్టం. అలాగని ధనవంతులను నిర్వచనం చెప్పడం కూడా కష్టమే. ఎవడికి తగిన స్టేజ్లో వాడు రిచ్గా ఉండడానికే రిచ్లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుని నీతిని తెలియని వాడే బలహీనుడు, వాడే పూర్ అని చెప్పాలి, పేదవాడుని చెప్పాలి. మరి ఆయన అన్నాడు, నాకేమిటి, నాకేంటి, నాకేం తక్కువ ఉంది అని అడిగాడు. కానీ యేసుప్రభు వారు స్ట్రైట్గా ఆయనకి చెప్పింది ఒకటే ఒకటి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు వచ్చిన ఏం చేయాలి? కమ్ బాబు, దా ఫాలో అవునాను, ఫాలో అవ్వను. ఫాలో అవడమే కష్టం. అప్పుడు ఆడు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, లెట్ యువర్ కాల్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ ఫాలో యూ అని చెప్పుంటాడు వీడు. ఎక్కడ యేసుప్రభు పిలిస్తారు వాడు, ఎవరు పిలవాలి? పరలోకులంత ఒక దర్శనం వాడికి రావాలి. నా కుమారుడా, ఆకాశంలో శబ్దం, నువ్వు నా ప్రియ కుమారుడివి, నువ్వు నన్ను వెంబడించుము. ఎవరితో మాట్లాడాడు ఈ స్వరం? ఎవరికి వచ్చింది? యేసుప్రభుకి వచ్చిందా లేదా? వచ్చింది కదా. అప్పుడు విన్నాడు కదా. నేను ఒక బ్రదర్ అడిగాడు, పాస్టర్ గారు నాకు యేసుప్రభులాగా దేవుడు మాట్లాడితే తప్ప నేను సేవకు రానన్నాడు. రాక ఇంకా ఇప్పుడు రాకన్నాను. అదేంటి పిలవడా అన్నాడు, మాట్లాడ్డాను. ఎందుకు మాట్లాడ్డానండి? పుట్టినరోజు నుంచి, భూమి మీద పుట్టిన రోజు నుంచి, యేసుక్రీస్తు వారి చేత పిలువబడి బాప్తిజం తీసుకుని ప్రార్థన చేస్తున్న రోజు వరకు, తండ్రి చేత పిలువబడిన ఆ క్షణం వరకు యేసు మనస్సాక్షికి వ్యతిరేకంగా ఒక్క పాపం కూడా చేయలేదు. దట్ ఈజ్ హిస్ లైఫ్. అందుకు ఈయన నా ప్రియకుమారుడు అనేది ఆనందిస్తున్నాడు. నువ్వు చేయలేదా? నీ మనస్సాక్షికి తెలిసి నువ్వే పాపం చేయలేదు. స్టిల్ ఈరోజు నువ్వు ఒక అమ్మాయిని కథలు తిరుగుతున్నావురా? నీవు దేవుడు మాట్లాడాలనుకుంటున్నావు. నీ మనస్సాక్షికి తెలిసి నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమించకూడదన్నది ఆజ్ఞ. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కూడా, దేవుడు నిన్ను పిలిస్తే సేవకు వస్తానంటున్నావు. ఏం దౌర్భాగ్యపైన కమిట్మెంట్లు రా, ఎవరితో రా నువ్వు సవాల్ చేస్తావు, దేవునితోనా అని అడిగితే ఆడు అంటాడు, అదంతా దేవుడు క్షమించాడు కదా అంటాడు. మళ్ళీ నిన్ను క్షమించలేదని నేను చెప్పలేదు, దేవుని పిలుపు వస్తుంది అనే వేస్ట్ చేస్తున్నావని చెప్తున్నాను. నీకున్నటువంటి అడ్డంకంతా ఫాలో అవడమే. యేసుని వెంబడించడం నీకు చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటే మీరు యేసుని వెంబడించే వరకు వద్దు, మీ అమ్మ నాన్న చెప్పిన మాట ఏమన్నా చాలు. ఏమంటుంది, పిల్లలు బాధపడకండి నాన్న, మీ కటింగ్ల గురించి నాకేం అభ్యంతరాలు లేవు, కానీ చక్కగా తలదూకుని అమ్మ మీరు ఆ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. పాపిడి తీసుకుని అనండి, నూనె రాసుకుని అనండి, చక్కగా దూకుని చెప్పండి. ఈ మూడు మీకు ఇష్టమేనా? నూనె, పాపిడి, చక్కగా. మొన్న మా హెయిర్ కట్టర్ ఉన్నాడు, అక్కడ అంటున్నాడు ఎంత బొర్రులు ఎడితే అంత గొప్ప అట, ఇప్పుడు ఎంత కలపకుండా వదిలేస్తే అంత ఫ్యాషన్ అట, ఎంత గుచ్చులు అంటించైతే జుట్టు అంత మేలు. అంత ఎక్కువ డబ్బులు ఇస్తారంట పిల్లలు. ఇది మీకు ఇష్టం, ఇది మీకు కష్టం. ఎలా అవుతుంది? దేవుని నీతి ఏంటి? ఖచ్చితంగా ప్రియమైన దేవుని పిల్లల వలె నువ్వు బతకాలి. ఈ జబ్బాలన్నీ వదిలేసి ఇవన్నీ ట్యాటూలు వేసే సిలువులు, ఇవన్నీ సిలువులు, మెడలో ఒక ఎత్తడిది బంగారంది కొంచెంది కలిపిన ఒక పెద్ద సిలువ వేసి ఇక్కడ వేసాడు ఒక సిలువ, పట్టుకుని ఊపుతున్నాడు బైక్ని కింద మీద పడి పాటలు, పాప్ సింగర్ రాక్ సింగర్ లాగా అని అంటాడు. గాడ్ ఇస్ టచ్చింగ్. ఏంటి టచ్చింగ్? నీ వేషం చూసి ఎవడో టచ్ అవ్వడు. ప్రియమైన దేవుని పిల్లల వలె దెర్ ఇస్ డిసిప్లిన్, దెర్ ఇస్ డీసెన్సీ, దెర్ ఇస్ కామన్ సెన్స్. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. లోకపు ప్రపంచం పద్ధతి ఒకటి ఉంది, దానికి వేరుగా ఉండండి. ఇది నువ్వు ఆలల్లో ఉండి ఆళ్ళని రక్షించేస్తాను, ఇంపాసిబుల్. యూ విల్ నెవర్ సేవ్ ఎనీ వన్. నీది ఇవే నీ రక్షణ కాపాడుకో, పోతావు జాగ్రత్త. భయంకరమైన విషయం. పిల్లలకి చాలా జాగ్రత్తగా ఫ్యాషన్ నేర్పించండి, అప్ ట్రెడిషన్ నేర్పించండి, అట్ ద సేమ్ టైం లోకంలో కలిసిపోకుండా వాళ్ళని పెంచండి. అది దేవుని చిత్తం. సో ఏది ప్రయారిటీ నీకు, నీ ప్రిన్సిపల్స్లో? ఈ ధనవంతుడిలాగా దేవుని నీతిని వెతకడం, ఆయన్ని వెంబడించడమా, లేక లోకానికి డబ్బు సంపాదించుకోవడానికి దేవుని పట్టుకోవడమా? ప్రయారిటైజేషన్ ఇంపార్టెంట్. ఎక్కడున్నావో చూసుకో. నెంబర్ వన్, ఫస్ట్ చెప్పండి, ఆయన నీతిని అండ్ రాజ్యాన్ని వెతకాలి. నెంబర్ టూ, డబ్బుతో కాదు, ఆయన నీతి కొరకే నీ జీవితాన్ని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వెతుక్కో. నెంబర్ త్రీ, ఇంకొక మాట చెప్తాను. యోహాన్ సువార్త 14వ అధ్యాయం. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామో ఒకసారి చూద్దాం. 14:2, నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలువు లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. చెప్పండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండునట్లు మరలా వచ్చి నా యద్దకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియనని అతనికి అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు భూమి మీద ఫస్ట్ ప్రయారిటీస్లో మరొక బెస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే హౌస్, ఇల్లు కావాలి. ఎంతమందికి ఇల్లు కావాలి? అమ్మయ్యా దేవుని స్తోత్రం, దేవుడు మీకు ఇచ్చాడు, తీసుకోండి. భూమి మీద పరలోకంలోన ఏది కావాలి? రెండునా? అక్కడ స్థలం ఉంది అని అంటే ఇక్కడ ఉండదు. మరి మీ ఆవిడకి వస్తే నీకు వచ్చినట్టు కాదు, అందుకే మీ ఆవిడ ఎత్తింది కాబట్టి ఈడు ఎత్తలేదంట. తెలివైన దంపతులు అననీయ సాపీరలాగా వాస్తవం ఏంటో చెప్తాను. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేస్తుంది. ఏంటంటున్నాడు చూడండి, ప్రయారిటైజేషన్స్లో మీరు ఎప్పుడు కూడా ఇంటిని ప్రయారిటైజ్ చేస్తారు. ఏమండి, మీ ఇల్లు ఎంతవరకు నివాసయోగ్యంగా ఉంది ఫస్ట్ ఆలోచించుకోండి. హౌ ఫార్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ లివింగ్. మీ ఇంట్లో పిల్లలు ఉన్న ఇల్లు నీట్గా ఉంటుందా, పెద్దోళ్ళు ఉన్న ఇల్లు నీట్గా ఉంటుందా? ఎందుకు? ఏ వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది, ఎవడో కెలకడో లాగడో తీయడు ముట్టుకోడు కాబట్టి. పిల్లలుండి ఇల్లు ఏమవుద్ది? నువ్వు ఏదైనా పెట్టుకోవడానికి ముగ్గురు మనుషులు పెట్టుకున్నా సరిపోదు, ఒక్కడు చాలడని పీక్ పడేయడానికి. మళ్ళీ ఎత్తుకోవడం సర్దుకోవడం పెట్టుకోవడం మనకు చాలా కష్టమైంది. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళే ప్లేస్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, హౌసెస్ పెడుతున్నాను, అక్కడ క్లియర్ చేసి రెడీ చేసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అక్కడ దారి మాత్రం మీకు తెలుస్తుంది అని చెప్పాడు. సో దారి యేసు అని మనకు తెలిసిపోయింది. యేసు ద్వారా తప్ప ఎవడో పరలోకంలోకి వెళ్ళలేమన్న విషయం మనకు అర్థమైపోయింది. ఆయన వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడంటే మనకు అక్కడ ఏముందని అర్థం ఉందా లేదా? నువ్వు వెళ్తావా ఎలవా? అక్కడ ముందు నువ్వు తేల్చుకో నీ ప్రయారిటీ ఏంటి. ఆ ఇల్ల ఈ ఇల్ల ఏ ఇంటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? ఈ ఇల్ల ఆ ఇల్ల. ఓకే సరే, మీరందరూ ఇప్పుడు ఆ ఇల్లు అన్నారు కదా, ఎలా ఉంటుంది? ఎవరికి మైక్ ఇస్తాను రండి. ఆ ఇల్లు మీది ఎలా ఉంటుంది చెప్పండి, మీది ఎలా ఉండాలనుకుంటున్నా చెప్పండి. అక్కడ ఇల్లు ఇక్కడ కాదు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ చెప్పేస్తావు, అక్కడ సంగతి చెప్పండి. ఏ ఇల్లు? అక్కడ ఇల్లు ఏంటి? బయట జాన్సన్ ప్రైమర్ వేస్తావా లేకపోతే ట్రాక్టర్ ఎమల్షన్ వేస్తావా? అక్కడ ఇక్కడ ఇంటికి నీకు సోకులు సుతారాలు, బెడ్రూమ్ ఎలా ఉండాలి, లివింగ్ రూమ్ ఎలా ఉండాలి, బాత్రూమ్ ఎలా ఉండాలి, సీలింగ్ ఎలా ఉండాలి, ఫ్లోర్ ఎలా ఉండాలి, ఎన్ని ఉన్నాయో. అక్కడ సంగతి ఏంటి? ఏది మీ ప్రయారిటీ? ఏది అక్కడదా ఇక్కడదా? మాట్లాడరేమండి, ఇందాక అక్కడ అన్నారు ఇప్పుడు మాట్లాడరు. నీవేంటి ఎక్కడ ఎక్కడ ప్రయారిటీకి బ్రతకాలి తెలుసా? ఇక్కడికి కాదు అక్కడికి. ఇట్స్ ప్యూర్లీ టెంపరీ లైఫ్. తాత్కాలికమైన గుడారాల్లో జీవించడానికి మనం భూమి మీదకి వచ్చాం, యాత్ర చేయడానికి వచ్చాం. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో స్థలం కొనేసుకుని ఇల్లు కొనేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకరోజు పట్టుకుని నేను పేపర్లు వేసి పెడతారు, ఇదిగో నీ బతుకు ఎంత, నీ ఆస్తి ఎంత, నీ చిట్టా ఎంత, ఎందుకు ఎందుకు వచ్చిందని. పరలోకంలో నుంచి దిగి వచ్చిన నువ్వు తిరిగి పరలోకంలోకి వెళ్ళి ఆ ప్రదేశంలో నేను ఆ ఇంటి నుంచి వచ్చానని ఆ ఇంటిని చూసుకోవడానికి నీకు ఆశ కలిగి ఉండాల్సిన నువ్వు ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి దానిలో ఆస్తిని పెంచుకోవడానికి తిప్పబడుతున్నావు. ఏంటి నీ ప్రయారిటీ? ఏది నీ ప్రయారిటీ? రైట్, ఇల్లు ఇచ్చాను, మీ కొత్త ఇల్లు ఇచ్చేశాను. ఆ కొత్త ఇంట్లో మీకు నాలుగు వస్తువులు, ఇంపార్టెంట్ వస్తువులు చెప్తున్నాను. నాలుగు వస్తువులు ఎత్తుకోండి. నెంబర్ వన్, ఆడవాళ్ళు చెప్పండి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి. నాలుగే వస్తువులు ఇస్తాను మీకు ఇంట్లో మీరు ఫుల్ టైం బతకడానికి. ఓన్లీ 4 యూనిట్స్, ఓన్లీ 4. ఎన్ని? మీకు హాయిగా ఉంది కదా నాలుగేనట అని. ఆడవాళ్ళు చెప్పండి, నాలుగే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ వన్ స్టవ్వా? ఏంటి ఏంటి, వంట చేసుకోవాలి కదంటే ఏంటి? ఎలక్ట్రికల్ స్టవ్వా, ఇండక్షన్ స్టవ్వా, గ్యాస్ స్టవ్వా, కిరసనాయిల్ స్టవ్వా, కర్రలు పొయ్యా, బొగ్గులు పొయ్యా, ఏంటి కావాల్సిందండి? గ్యాస్ స్టవ్, కరెక్షన్, ఇండియన్ గ్యాస్ నుంచి నీకు ఒక లైన్ ఇచ్చేసి ఫ్రీ గ్యాస్ స్టవ్. రైట్, నెంబర్ వన్ అయిపోయింది. నెంబర్ నెక్స్ట్ 3, అమ్మ మీరు కూడా చూసుకోండి, ఇంకేమైనా వాటరా వాషింగ్ మిషనా? నీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, వస్తువులు అడుగుతున్నాను. ఈ గాలి నీరు కొంచెం వేస్ట్ చేసుకోకండి, అవసరం వస్తువులు తీసుకోండి. ఫ్రిడ్జ్ కావాలా వాషింగ్ మిషన్ కావాలా? ఫ్రిడ్జా వాషింగ్ మిషనా? తేల్చుకోలేకపోతట్లా. సరే, ఫ్రిడ్జ్ శాంక్షన్ చేశాను మీకు. 2, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, ఫ్యానా ఏసీయా? ఫ్యాన్ అయితే ఒక సీజనే, ఏసీ అయితే 3 సీజన్స్. నో ప్రాబ్లం, మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కరెంటు ఫ్రీరా? ఎనిమిటీస్ గురించి ఆలోచించకండి. మీకు కావలసినటువంటి వాటర్ కానీ, గాలి కానీ, నీరు కానీ, ఈ నీరు, గాలి, కరెంటు, గ్యాస్, ఇవన్నీ ఫ్రీ వస్తువులు, నాలుగే తీసుకోండి. సో ఏసీ ఇచ్చేద్దాం, డబుల్ వస్తుంది. ఏసీలో మీరు డౌన్ టెంపరేచర్ అంటే అరౌండ్ ఒక 23-22 పెట్టుకుంటే మీకు కరెంట్ ఏం కాలదు. 18-16 పెట్టుకుంటే కరెంట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 3 వచ్చేసినాయి, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, ఏసీ. నెక్స్ట్ మీరు అడిగిన బాటిల్ వాషింగ్ మిషన్ ఇచ్చేద్దామా, ఇంకేమైనా తీసుకుంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు ఇప్పుడు? అక్కడ కాదండి, ఇక్కడికే, ఇక్కడికే. ఇల్లు ఇచ్చాను, ఇంటిలోకి నాలుగు వస్తువులు ఇస్తున్నాను, ఆ నాలుగో వస్తువు ఏంటో చెప్పు. ఏంటి అసలైంది? డిష్ టీవీ. ఏది కావాలి? విత్ ఇంటర్నెట్ ఆర్ డిష్, స్టారు, వీడియోకాను, ఆ కాను, ఈ కాను, అన్ని కానులు కేబుల్స్ కలిపేసిన ఒక టీవీ. కరెంటు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మీకు అద్దె ఫ్రీ, ఓన్ హౌస్ మీకు ఏం కావాలి చెప్పండి. ఇంకొక్కటి కావాలి, ఇంకొక వస్తువు. ఫుడ్ ఫ్రీయే తల్లి, వస్తువులు ఎత్తుకో నాలుగు వస్తువులు. ఏమిటో అనుమానాలు వీళ్ళకే, దేవుడు వరమిచ్చిన కొయ్యుతుక్కోలేని సగం ఉంది ఇక్కడ. కారు కావాలా ఇంట్లోకి, టీవీ కావాలా తెలుసుకో. కరోనా ఆప్షన్ క్లోజ్ అయిపోతుంది, ఏమనంటూ మార్చుకోండి, డన్. మీ నాలుగు మీకు ఇచ్చేసాం, ఏమీ వద్దన్నట్టు బతకగలవా ఇంకా? ఈ నాలుగు నీకున్నాయి, ఇంకేం వద్దన్నట్టు బతకండి. ఏంటి ఏంటి గుండె దడగండి, కూర్చోడానికి కుర్సీయో సోఫా సెట్టు, నెక్స్ట్ మరొక బెడ్డు, ఆ బెడ్ మీద డన్ల పరుపు, ఆ తర్వాత ఊగడానికి చెయ్యరు, ఆ తర్వాత కాళ్ళ కింద వేసుకోవడానికి మెత్తన సొప్పులు, ఆ తర్వాత ఒంటి మీద సుఖపడడానికి పాలిస్టర్ క్లాత్, ఆ తర్వాత ఎక్కడ ఆపుతావు చెప్పు, చచ్చిపోయినా కూడా నీ శవానికి కోరికుండో కానీ నీ ఇంట్లో వాళ్ళకి బోల్ కోరికలు ఉంటాయి, నీ శవాన్ని ఎలా కప్పెట్టాలో వాళ్ళకి బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. నిజం చెప్పనా, ఇవేవి పూచిపులు కూడా నీతో రావు రావు. టెంపరీ లైఫ్లో పర్మనెంట్ గురించి ఆలోచించాలంటే పర్మనెంట్ లైఫ్లో భూమి మీద టెంపరీగా బతకడం నేర్చుకోండి. ప్రయారిటీ ఈజ్ హెవెన్ నాట్ ఎర్త్. నేనేమి నిన్ను బికారిగానో లేకపోతే సన్యాసిగానో లేకపోతే వైరాగ్యం కలిగినటువంటి జీవితం జీవించమనో చెప్పటలే. ఒక నిజమైన దైవ ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఒక నాలుగు విషయాలు కోరుకుంటాడు. ఒకటి చాప, రెండు బల్ల, మూడు దీపము, నాలుగు వాక్యము, దట్స్ ఆల్. ఇంకేం కోరుకోడు. ఈ నాలుగు వాడి జీవితంలో ఉంటే మోకాళ్ళు వేస్తాడు, ఆహారం దేవుడు కాకులతో అక్కడ నోటి దగ్గర పంపుతాడు, వంట చేసుకోవడానికి నీలాగా కక్కుర్తి పడి ఆ స్టవ్ పెట్టుకుని వంటగదిలో కూర్చోడు. ఏలియాని పోషించిన దేవుడు, సారేపతి విధవరాలను పోషించిన దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని నీ మోకాళ్ళ బలం నీకు నేర్పుద్ది. నువ్వు చేతులెత్తితే దేవుడు పరుగులెత్తుకుని నీ ప్రార్థన వింటాడు, ఆయన మొర్రపెట్టగా ఆయన ఉన్నాడనను అనే మాట నెరవేరుతుందని తెలుపుకుంటాడు. నీ ఇంటిలో నువ్వు ఏది దాచుకోవాల్సిన పని లేదు, ఇంటికి తాళం ఎక్కర్లేదు పిల్లరా. ఎవ్రీ టైమ్ యు హావ్ ఫియర్ ఎర్త్ భూమి మీద. ఇక్కడ దొంగలు ఉన్నారు, కన్నం వేస్తారు, ఆస్తి నాశనం చేస్తారు, నీ మనసును పాడు చేస్తారు, నీ అవయవాలను ఇబ్బంది పెడతారు, అనవసరమైన శోధనలకు గురి తీసుకొస్తారు. పరలోకంలో నీకు ఆ భయం లేదు, బెంగలేదు, చింత లేదు. అన్ని విషయాల్లో నీతి సమాధానం ఉంది. అక్కడ ఏది కావాలి, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ, ఎర్త్ ఆర్ హెవెన్? ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ఇంటి నివాసాలు ఉన్నాయి, భూమి మీద బతుకుతున్న మీరు కనీసం అక్కడ దాని గురించినటువంటి పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించేయండి, అక్కడ కోసం జీవించడానికి మీ జీవితాలు ధ్యాస పెట్టుకోండి అని చెప్తున్నాడు. భూమి మీద టెంపరీ లైఫ్, పర్మనెంట్ లైఫ్ ఎక్కడ? పరలోకంలో తండ్రి దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి. నీ ఇల్లు ఎక్కడ? అక్కడ చూడు, అక్కడ చూడండి. మరి నేను ఒకసారి ఇల్లు మారడానికి చాలా తిప్పలు పడుతున్నాం. క్రైస్తవులు అనంటే ఇల్లు లేవు అని ముందే చెప్పేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక ఆవిడ ఇస్తానంటే ఏమండి, ఇక్కడ మేము కొంతమంది కూడుకుంటూ ఉంటాం, చిన్న చిన్న ఫెలోషిప్ అన్న నా నోట్ల నుంచి మాట చచ్చా అందావిడ. అవునండి అయితే ఇవ్వమండి. అవునమ్మా మేమేమి ఇల్లు అరగదీయమమ్మా అనంటే వద్దండి, మాటలు వద్దండి, మీరు వెళ్ళిపోండి అందండి. మొహం మీద చెప్పేసింది, సరేనండి అయితే పర్లేదులేండి అమ్మా, మీరు ఇబ్బంది పడి మేమేమి తీసుకోదలుచుకోలేదులేండి, మీరు అంతా ఆవేశపడకండి అన్న. అంటే వద్దన్నామంతే ఇంక మాటలు ఎందుకు అని సీరియస్ అయిపోతున్నాడు. అవి పదం వెళ్ళిపోదాం, అసలు బొట్టు లేకుండా ఎదురు కనపడితే వాళ్ళకి ఇంకోలాగా ఉంది. సరే కొంతమంది డైరెక్ట్గా చెప్పేశారు, క్రైస్తవులకి ఇల్లు ఇవ్వము. అలాంటి తిప్పలు పడుతున్నప్పుడు ప్రభుని అడిగాను, ప్రభువా ఒక ఇల్లు చూపించు, చర్చికి ఇబ్బంది అవుతుంది, ఇల్లు ఖాళీ చేయమన్నారు ఆవిడ, సహాయం చేయి ప్రభువా. అప్పుడు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో బ్లాక్ వైట్ టైల్స్, మొజా కడప స్టోన్స్తో డిజైన్ అయినటువంటి హౌసు, ఇలా లోపలికి వెళ్తుంటే ఒక 1 ఇంచు కాలు కిందకి దిగిపోయినట్లు ఒక ఒక ఫ్రంట్ ఏరియాలో ఉంది. నేను ఇలా కాలు పెట్టి దిగాను, ఇదేంటి కాలు కిందకి దిగి ఉందంటే అక్కడ డోర్ మ్యాట్ వేసుకోవడానికి కోసం వాళ్ళు ఆ ప్లేస్ కట్ చేసి పెట్టారనమాట. ఓహో అందుకు పెట్టారు, అర్థమైంది. సరే నేను లోపలికి వెళ్ళాను, ఆ బ్లాక్ వైట్ ఆ వైడ్ హాలు మధ్యలో పార్టిషను అలా కనపడాయి. దేవుని స్తోత్రం, నువ్వేదో ఇల్లు అయితే ఏర్పాటు చేస్తావు, చర్చికి దొరికేస్తావు అని చెప్పి ఒక ఇంటికి వచ్చా. అక్కడ బోర్డు లేదు, టిల్లెట్ బోర్డు కూడా లేదు, బట్ ఇల్లు ఖాళీ కనబడుతుంది. ఇదేదో ఇల్లు ఖాళీ కనబడుతుంది, ఒకసారి ఆగుదామని చెప్పి ఆ గేట్ ఎక్కి దిగాం. కింద దిగేటట్టుగా ఆ టాయిలెట్ బోర్డు వర్షానికి గాలికి ఎగిరిపోయి ఆ కింద పడిపోయి ఉంది. దాని మీద ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేయగానే ఆవిడేం తాళాలు పక్కింట్లో ఉన్నాయన్నారు, తీసాం తలుపు ఇలా తీసి ఇలా లోపల కానీ కాల్ కింద పడిపోయింది. ఆ 1 ఇంచ్ డెప్త్లో దిగింది. వెంటనే కన్ఫర్మేషన్ ఏంటి, దర్శనం ఇచ్చాడు. మళ్ళీ కూర్చొని లోపలికి వెళ్ళగానే ఆ సెంటర్ పార్టిషన్ బ్లాక్ వైట్, బ్లాక్ వైట్ అక్కడ పసుపు. ఇంకేం మాట్లాడక్కర్లేదు, ఇల్లు దొరికిసింది, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు అవతల లైన్లో ఉన్న వెనక్కి వచ్చి ఇల్లు ఇక్కడే ఉందన్నాం. వెళ్ళిపోయాం, ఓనర్ గారు వెంటనే ఫోన్ చేస్తే ఆవిడ డబ్బులు చెప్పింది, వెంటనే ఇంకేం మాట్లాడలేదు, దేవుడు చూపించిన ఇల్లు దొరికేసింది, ఇక అంతే, వెంటనే మాట్లాడేసి ఇల్లు దిగిపోయాం. ఇంట్లోకి వెళ్ళిపోయిన వారం రోజుల తర్వాత ప్రభు ఒకటి మాట్లాడిగాడు, భూమి మీదనే ఇల్లు అడిగావు, పరలోకం ఇల్లు అడగవా అని. మళ్ళీ మోకరించాను, ప్రభు భూమి మీద ఇల్లుకి నువ్వు ఇంత దర్శనం చూపించావు కదా, అక్కడి ఇల్లు ఎలా ఉంటుందో చూపించు, అది చెయ్యి ప్రభు, అది కావాలి ప్రభు అని అడిగాను. వెంటనే ప్రభు అన్నాడు, నేను నీకు పరలోకంలో నీకు ఉన్నటువంటి ఇల్లు చూపిస్తాను, భూలోకంలో నీకు ఇల్లు మీద ఉన్న మమకారం వదిలేసి అప్పుడు రా నా దగ్గరికి అన్నాడు. ఏం వదిలేయాలి, చేయలెత్తిన వాళ్ళందరూ ఇందాక ఎత్తారు కదా, ఇప్పుడు ఎత్తండి, అవన్నీ వదిలేసి దించేసి అప్పుడు రండి, మీకు పరలోకం ఇల్లు చూపిస్తాడు దేవుడు. ఇంకా అసలు నీ ఇంటి మీద కానీ, నీ ఇంటికి సంబంధించింది కానీ, ఇంటిలో ఉన్నదాని గురించి కానీ, ఇంటిలో ఉన్న వారి గురించి కానీ విడిచిపెడితే పరలోకం నీకు తెరవబడిన ఇల్లు చూస్తావు నువ్వు. ఏది ఉండడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే, ఇక్కడ తల్లి చేపల కూర ఉండవు, నీ కూతురుకు బాగా ఇష్టం, కూతురేమో మధురవాడలో ఉంది, నువ్వేం మద్దిలపల్లెలో ఉన్నావు, నీ మనసు ఎక్కడ ఉంటుంది, నీ చేపల కూర మధురవాడ, నా కూతురు నా కూతురు నా కూతురు. కొడుకు గురించి అయినా తల్లి చంపేసుకుంటుంది, ఎందుకంటే కోడలు ఊరుకోదు కాబట్టి, పతాటట్టు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తినొస్తావా అంటది కాబట్టి కొడుకుని చంపేసుకుంటుంది. మరి కూతురు మీద మాత్రం మనసు చంపుకోదు, నా కూతురు అక్కడ ఉంది, బాగా ఒక ముద్ద ఎక్కువ తినేది, బంగారం చేపల కూర బాగా కుదిరింది, బాగా బాధ. పరలోకంలో ఈ ఇతి బాధలు ఉండవు. నీ కూతురు ఎవడో, కొడుకు ఎవడో, భర్త ఎవడో, భార్య ఎవడో, అప్ప ఎవడో, బావ ఎవడో, నో రిలేషన్షిప్. ఏం చేయాలి, వదిలేయాలి. వదిలేయగలవా, వదిలేయలేము. తాళం వేశారు, లాగారు గట్టిగా కిందకి మీదకి, గుండు కూడా ఇలా లాగారు, ఇలా ఊపారు, అమ్మయ్యా అనుకున్నారు, ధైర్యంగా మీరు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడే అందింది తాజా వార్త, మేడ మీద రెండో ఫ్లోర్లో మూడు బిల్డింగ్లు వరుసనే కొట్టేశారు, అంతే. పెళ్ళిలో ఉన్నావు బాగా సింగారించుకుని, బొడ్డు దగ్గర ఎత్తుకున్నావు, తాళం గట్టిగానే ఉంది, ఏం నీ మనసంతా ఎక్కడ ఉంటుంది, పరలోకంలోనో భూలోకంలోనో, వదిలే. నీ బంగారము, నీ బీరువాలు, నీ గుత్తులు, అదే తాళం గుత్తులు, నీ గుత్తులు, నీ బ్యాంకు లాకర్ తాళాలు, నీ కాగితాలు వదిలే, ఏది పట్టించుకోకు, అక్కడికి రా అని చెప్పాడండి. నా తండ్రి దగ్గర ఉన్న నివాసాల దగ్గరికి రావాలంటే ఇక్కడ వేవి పట్టుకురావడానికి కుదరలేదు. గివ్ యువర్ ప్రయారిటీ టు హెవెన్, నాట్ ఆన్ ద ఎర్త్. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, పర సంబంధమైన వాటి మీద ఆలోచన చేయి. అక్కడ ఒక గృహం ఉంది, దాని గురించి ఆలోచన చేయి, దాని గురించి నీ ప్రయారిటైజేషన్స్ మార్చుకో, ఇంపార్టెన్స్ పెట్టుకో, దాని కొరకు బ్రతకడానికి ప్రయత్నించే. ఇక్కడ నువ్వు చేసేదంతా మోసం, ఒక సమయం వచ్చేటప్పటికి నువ్వు సిగ్గుపరచబడతావు, ఏది నీతో రాదు, భ్రమలో బ్రతుకుతున్నావు, సంపాదించేదంతా నా పిల్లల కోసమే అనుకుంటున్నావు. పాపాత్ముల ఆస్తి కూడా నీతిమంతుల కొరకు దాచిపెట్టాడు దేవుడు, ఎందుకు అనవసరంగా కష్టపడతావు. నువ్వెంతో పేరు పేరు సంపాదించుకుని రూపాయి రూపాయి దాచిపెట్టి దాన్ని వడ్డీలకు ఇవ్వకుండా దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించి తలాంతులని కప్పిపెట్టినోడికి లాగా డెవలప్ చేసేసావు. లాస్ట్కి ఆయన వచ్చి లెక్క అడిగిన తర్వాత బెక్కమోహం వేసుకుని ఉంచుంటావు, అగ్నిలో పడిపోతావు. జాగ్రత్త, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ, హెవెనా ఎర్తా, ఏది కావాలి, నీ ప్రయారిటీ ఏంటి. చాలా కష్టమైన విషయాలు వదులుకోవాలంటే, కానీ చాలా కష్టమైన దేవుడికి ఇష్టమైన పనులుగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. Matthew 22 రెండు నాలుగో విషయం చూద్దాం. మత్తయి సువార్త 22:34, మత్తయి సువార్త 22:34 నుంచి చూస్తే, ఆయన సద్దూకయ్యుల నోరు ముయించనని పరిశీలు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ప్రశేకుడు ఆయన శోధించుచు, బోధకుడా అసలు చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. ఆయన ఏం చెప్పాడండి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవాలనేది ఇది ముఖ్యమైనది, మొదటిమైన ఆజ్ఞ. నిన్ను వలన పొరుగు వాళ్ళని ప్రేమించవాలని అన్నది ఆజ్ఞయు దాని వంటిదే. ఆ తర్వాత ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలంతటికీ ఆధారమేనవని. ఒకటా రెండా, ఫస్ట్ది ఏది, ఈ రెండింటిలో ఏది ఫస్ట్ది, మొదటిది రెండవది అని తేలికిచ్చాడు. తెలుగు బైబిల్ని ఫాలో అవుతున్నాను నేను, కాసేపు ఒక నిమిషం ఆలోచించండి. తెలుగు బైబిల్లో చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమండి మీ ఇద్దరు పిల్లలు ఏరి అన్నారు, కవల పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చింది ఆవిడ. ఇదిగోండి వీళ్ళేనండి నా పిల్లలు అంది. ఫస్ట్ ఎవడు అన్నాను. ఫస్ట్ ఈడే కానీ ఈడికి ఆడికి సెకండ్లో 100 వంతు తేడా అండి అంది. ఇంతకీ ఫస్ట్ ఎవడు అంటే ఫస్ట్ అని ఎలా చెప్తానండి, ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూగా వచ్చారండి. ఎవడో ఒకటి ముందు రావాలి కాబట్టి ముందు వచ్చాడు కానీ ఫస్ట్ అని ఎలా చెప్తామండి, ఆడు వచ్చేటప్పుడు ఈడు చేయకూడదు బయట ఉందండి. కాదమ్మా ఫస్ట్ ఎవరు, ఇద్దరు ఒకటేనండి. అలా కాదమ్మా, వీళ్ళిద్దరిలో ముఖ్యమేవరు, ఇద్దరు కొడుకుల్లో ఫస్ట్ ఎవడో తెలిసింది, ముఖ్యమైనవాడు ఎవడు, ఇద్దరు కొడుకులు, ఏ తల్లి అయినా ఇద్దరు కొడుకులు ఉంటే ఫస్ట్ ముఖ్యమైన వాడు ఎవడంటే ఏం చెప్తావు, ముఖ్యమైన వాడు అంటే పెద్దవాడు అని చెప్తే చిన్నవాడు ఊరుకుంటాడు నిన్ను వదిలేస్తాడాడు. ఏ కన్ను ముఖ్యమంటే, దీనికి పవర్ ఎక్కువ కాబట్టి ఇదే ముఖ్యమంటావా, తేల్చడానికి లేదు. ఈ కండిషన్ యేసుప్రభువు లింక్ అలాగే ఉంది, వాళ్ళు నోరు ముయించడానికి చెప్పాడు ఆయన. రెండు అలాంటివే, ఫస్ట్ది చెప్పేశాడు, చెప్పేసి రెండోది కూడా ఎలాంటిదట, అలాంటిదే. అంటే ఏది ముఖ్యం ఇప్పుడు, మళ్ళీ ఆ కిందన కండిషన్ ఏంటి, రెండూ కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పేశాడు. ధర్మశాస్త్రానికి ఆధారం ఈ రెండును అన్నాడు. ఇప్పుడు ప్రయారిటీ ఏంటి చెప్పండి, దేవుడా పొరుగువాడా, అదే మనకు ప్రయారిటీ. ఇప్పుడు దేవుడా నీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ, పొరుగువాడా, తెలుసుకోవడానికి లేదు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, దేవుడి కోసం విపరీతమైన భక్తి చేస్తారు, పొరుగువాడి గురించి అసలు ముట్టుకోరు, అసలు మనకు సంబంధం లేదు, నైబర్ గురించి మనకు ఆలోచన లేదు. దేవుడే దేవుడే ఎంతసేపు దేవుడు 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 దేవుడే. క్షమించు, నీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ నీ పొరుగువాడిని ప్రేమించేటప్పుడే. దేవునితో యేసు ప్రభు ఎంతకాలం చూపించాడు, మనుషులతో ఎంతసేపు చూపించాడు, దేవుని ప్రేమ నాలాగా ఉంటుంది అని చూపించటానికి ఆయన మనుషులతో సహవాసం చేశాడా, దేవునితోనే ఉంటే సరిపోద్ది అని చెప్పి వెళ్ళిపోయి ఆ గెచ్చిమైన తోటలోనో గలీలీ కొండలోనో ఎక్కడెక్కడో ఉండిపోయాడా? వీళ్ళందరూ నిద్రపోయిన వేళ రహస్యంగా దేవునితో గడిపేవాడు, వీళ్ళందరికీ తెలిసేలాగా రహస్యంగా ప్రార్థనలు గడిపి వచ్చి వాళ్ళతో గడిపేవాడు. ఈ 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ప్రజలతో గడిపిన సమయమే ఎక్కువ, ప్రభుతో గడిపిన సమయము ప్రజలు చూచినంతలో తక్కువ. రహస్యంగా గడిపేవాడు, చూచినంతలో తక్కువ. అలాంటిది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనేటప్పుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చినా ప్రేమించాడు, కుష్ఠవాళ్ళని ముట్టుకున్నప్పుడు ప్రేమించాడు, వాళ్లతో సమరీయులతో తిరగకూడదన్నప్పుడు వెళ్ళి భోజనం చేశాడు, వాళ్ళ వీధుల్లోకి వెళ్ళకూడదని చెప్పిన వ్యక్తి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళ నీళ్లు తాగాడు. ఏ రోజైనా తన మనుషుల మధ్యలో తన యాటిట్యూడ్, మనుషుల్ని ప్రేమించడమే ముఖ్యమైన విషయం మనకు చూపించినటువంటి క్రైస్తవ్యం ఈరోజు. మనుషుల కొరకే సేవ, మనుషుల కొరకే ఆ మంచి సమరయుని పరిచర్య, మినిస్టీరియల్ కాలింగ్స్, అన్నీ కూడా సేవ చేయటం అంటే సంఘాలు నడిపించడం, వాక్యాలు చెప్పడం కానే కాదు, పరిచర్య చేయటం. క్రీస్తు యొక్క ప్రధానమైన పరిచర్య సర్వింగ్ త్రూ సోల్ విన్నింగ్, సహాయపడుట ద్వారా ఆత్మలను సంపాదించుకునుట. ఈరోజు సో కాల్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎలా మారిపోయిందనంటే ప్రీచింగ్ స్టేజ్లో ఉండిపోయింది తప్ప సర్వింగ్ స్టేజ్లో లేదు. నిజానికి పేదరికం దేనిలో ఉంది, డబ్బు లేకపోవడం పేదరికమా, దాన గుణం లేకపోవడం పేదరికమా తెలుసుకోండి. అందరూ ఏం చెప్తున్నారు, నువ్వేమీ సేవ చేయట్లేదు, ఎవరికి సహాయం చేయట్లేదు అని అంటే ఎక్కడ ఉన్నాయి సార్ మన దగ్గర పెక్కలో అంటున్నారు. అరే నువ్వు నిజమైన పేదరికం డబ్బులతో లేదు, నీ ఇచ్చేది మనసు లేదు నీ హృదయంలో. అది ఉందనుకో ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న నువ్వు ఇస్తూనే ఉంటావు, నీ దగ్గరికి వచ్చింది నువ్వు ఇచ్చుకుంటూనే ఉంటావు. ఆ ప్రేమ దేవుని ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రేమించడమా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోటమా, బోత్ ఆర్ సేమ్. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, సో బిజీగా ఉండి ఇంట్లో ఉండిపోతారు, దేవుని దగ్గర కూర్చోడానికి ఒప్పుకుండదు, వాళ్ళకి దేవునితో గడపడానికే ప్రయారిటీ ఉండదు. నిజానికి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి, నువ్వు దేవునితో గడపాలి, ప్రజల సహాయం చేయాలి, ప్రజల సహాయంతో ఎక్కువ సమయం తీవ్రంగా ఉండాలి. నీ కలిగి ఉన్నవన్నీ దేవునివని, దేవుని ప్రజలు బిడ్డలని, వారికి కావాల్సిన అవసరతలు తీర్చడానికి దేవుడు నీకు తెలివితేటలు, జ్ఞానము, సొమ్ము లేక ఇంకేదైనా అవసరతలు ఇచ్చాడని వాటి హృదయం అంతటితో నువ్వు వారిని ప్రేమించగలగాలి. తరువాత ఆయనతో సమయం గడపడానికి నీ ఒంటరితనాన్ని ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటైజేషన్స్, ఎప్పుడు కూడా దాన్ని మారుతూ ఉంటాయి, దాని విషయంలో ఆలోచించుకోండి. 1 యోహాను 4:16, 1 జాన్ 4:16, యోహాను రాసిన 4:16, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాం. ఏమండి మాట అండర్లైన్ చేసుకోండి, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకునే. దేవుడు ప్రేమ స్వరూపమై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. నిజంగా నువ్వు దేవుని యొక్క ప్రేమను గనక గుర్తెరిగితేనే దేవుని నమ్ముతావు, లేకపోతే నమ్మవు. ఆ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఆ దేవుని ప్రేమను నమ్మడానికి ప్రయత్నించండి, ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు మీతో నిలిచి ఉంటాడు. దేవుని ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయారిటైజేషన్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, చాలా మారుతూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, నేను మీకు ఒక చిన్న సలహా చెప్తాను, దయచేసి బాధపడకుండా వినండి. ఐ విల్ కంటిన్యూ దిస్ వర్స్ నెక్స్ట్ వీక్ ప్రభుచిత్తమైతే. నాతో నేను ఒక ట్యాక్సీ తీసుకున్నాను. ట్యాక్సీకి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, మూడు బొట్లు పెట్టాడు, పైన తెలుపు, మధ్యలో గంధం, కింద పసుపు, ఎరుపు పెట్టుకున్నాడు. పెద్ద చింపురు జుట్టు, మొక్కంట ప్రయత్నంగా ఉన్నాడు ట్యాక్సీ డ్రైవర్. మనం ఏం చేయలేము, బుక్ చేస్తే అది వచ్చింది క్యాబ్. నేను కూర్చున్నాను, నాతో పాటు మా ప్రియమైన శిష్యుడు సందీప్ కూడా నా పక్కన ఉన్నాడు, మా అమ్మగారు కూడా నాతో ఉన్నారు. మేము ముగ్గురిమి, డ్రైవర్ నలుగురు, కారులో ఒక చోటకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక సిస్టర్ గారు ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళాం ప్రార్థనకి. అక్కడ డ్రైవర్కి చెప్పి మీరు వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాం ఒక 1 అవర్లో అని వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళగానే మాకు డ్రింక్స్ ఆఫర్ చేశారు. చేసి ఎలా వచ్చారు బ్రదర్ అండి, నా ట్యాక్సీలో వచ్చాను. ట్యాక్సీ కేసు చూశారు. ట్యాక్సీ అనగానే మనకు ఒక ఆలోచన, ఎవరిది, ఇట్స్ ఆల్రెడీ పెయిడ్, మనకు సంబంధం లేదు. నా కార్లో వస్తే డ్రైవర్ ఎవరు, లేకపోతే ఇంకెవరన్నా డ్రైవర్ వచ్చారా, ఇప్పుడు డ్రైవర్ ఎవరో మనకు తెలియదు. సో ఓకే, మేము డ్రింక్స్ తీసుకున్నాం, అయిపోయింది. అమ్మ అక్కడ డ్రైవర్ ఉన్నాడు, తనకు కూడా మీరు ఇచ్చేయండి, కొంచెం ఇవ్వండి అని చెప్పాను. చెప్తే వెంటనే మీరు అలాగే బ్రదర్ తప్పకుండా అని చెప్పేసి మీరు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తుళ్ళు పడ్డారు. ఎందుకు ఆడేలా డోర్ తీసే అన్నాడు. అంతే, ఆడి ఎర్ర బట్టలు, ఆడి గడ్డము, మీసాలు, బోట్లు చూసి తుళ్ళుపడి అక్కడ పెట్టేసి పరిగెత్తుకుని వచ్చారు. మాకు భోజనం పెట్టారు. అమ్మ డ్రైవర్ అని అంటే ప్రేమ 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 వెళ్తారా, మనసు ఉంటుందా, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తారు, మీరే, మీరు పాస్ గారికి ఎవరు పరిచయం చేస్తారు, మీ పనమ్మయ్యా, లేకపోతే మీరా, పాస్ గారు భోజనం వడ్డిస్తే ఎవరు వడ్డిస్తారు, మీ పనమ్మాయి వడ్డిస్తా, మీరు వడ్డిస్తారా, మీరే వడ్డించాలి రూలు. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎవరు వడ్డిస్తారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు అని నేనేమో పాస్టర్గా మీ దగ్గర కోసం వాగడము. నేను వెళ్ళి కారు రకంగానే సార్ ఇందాక ఆ పనమ్మాయి వచ్చి ఆ కారు బయనెట్టు మీద పడేసి తిను అనుకుని వెళ్ళిపోయిందండి అన్నాడు అనుకో, మీ ప్రేమకు దండం. అడ్డాన్ని చూసి అంటాడు అప్పుడు, నీ క్రైస్తవ ప్రేమ, నీ భక్తులు ప్రేమ, మనం వెళ్ళిన ప్రేమ. ఎందుకు ఇలా మార్పు కలిగి ఉంటాం మనుషులు, మనం మనుషులు పైరూపాన్ని చూడటం, దేవుడు అంతరంగాన్ని చూడటం. ఒక చీప్ డిగ్రీ, ఒక తక్కువ చులకన భావం ఒక వ్యక్తిని చూడడం, అదే యేసుప్రభు వారు అక్కడ ఉంటే ఫస్ట్ ఎవరికి చేస్తారు, వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు నీకు ఆ మనసు రాదు, నీ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు కొన్ని చేయగలిగిన ఉంటాయి, కొన్ని చేయలేని ఉంటాయి, మేక్ ఎ నోట్. అందుకోసం ఈ వాక్యం చెప్పాను నేను. ఉదాహరణకి నీ అపార్ట్మెంట్లో వాచ్మెన్ను ఒక చోట ఉంటే వారిని ట్రీట్ చేయాల్సిన పద్ధతి ఒకేలాగా ఉండాలి. ఆయన తీసుకొచ్చి నీ డైనింగ్ టేబుల్ మీకు కూర్చోబెట్టావు అనుకో, ప్రాబ్లం అవుద్ది. నీకు ప్రేమ ఎక్కువైపోయింది కదా, దేవుడి ప్రేమ గురించి పాస్గా చెప్పారు కాబట్టి మీ ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు ఏయ్ రావే నువ్వు కూడా రా, ఆ ముందు కూర్చో అని చెప్పేసి ఆ ముందు ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టుకుని కూర్చోబెట్టి తినిపిస్తే పాపం అవుద్ది, తప్పు అవుతుంది. హద్దు దాటి, అధికారాన్ని దాటి, విలువను దాటి, ఎంచవలసిన స్థాయిని దాటి ప్రేమను తృణీకరిస్తే మళ్ళది తప్పు. కానీ ఇవ్వవలసిన దగ్గర అర్హతకు తగినట్లుగా వ్యక్తిని చూసినప్పుడు అతని నీ హృదయంలో నుంచి ద్వేషించే స్థితి దేవుడు లేడన్న స్థితి, దేవుడు లేడు అనేటువంటి భావం నీకు వచ్చేస్తుంది. దయచేసి చులకనగా మాట్లాడకు, అవతల వ్యక్తిత్వాన్ని తక్కువ చేయకు, చీప్ చేయకు, అలాగే నెత్తిన పెట్టుకోమని చెప్పటలే. ఇవ్వవలసిన సముచిత స్థానాన్ని, సముచిత మర్యాదను, సముచిత గౌరవాన్ని, దేవుని ప్రేమను బట్టి నువ్వు ఆ పని చేసి నీతో దేవుడు ఉన్నాడు అనే విషయం వాళ్ళకి తెలియచేసేలాగా చూసుకో. అది చాలా ముఖ్యమైనటువంటి జీవితం. చాలా ప్రదేశాల్లో మనకి ఈ హెచ్చు తగ్గులు కనపడుతూ ఉంటాయి, రైట్? ఇప్పుడు అదే అపార్ట్మెంట్ వాచ్మెన్ తాలూకా భార్య చర్చిలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి ఒకసారి నోటుతో. ఎక్కడ కూర్చోబెట్టాలి భయ్యా, ఎక్కడ కూర్చోబెట్టాలి? నీదేమో 10,000 రూపాయలు పొట్టు చీర, ఆవిడదేమో 100 రూపాయలు కాటన్ చీర, ఎక్కడ కూర్చోబెట్టాలి? నీ పక్కన కూర్చొనిస్తావా? పౌలు కొన్ని వందల కాదు వేల సంవత్సరాల క్రితం మాట్లాడేశాడు. మీలో ఈ సంఘంలో హెచ్చు తగ్గులు ఉండడం నాకు చాలా అసహ్యకరంగా ఉంది. బంగారం ఉన్నవాళ్ళు ఒకలా చూస్తున్నారు, విలువైన వస్త్రాలు కట్టుకుని వచ్చిన వాళ్ళు ఒకలా చూస్తున్నారు. ఈ భేదము సంఘంలో ఉండడం అది సంఘాన్ని కాదు అని చెప్పాడు. ఈరోజు మీరు బయటికి వెళ్ళి సంఘాలను ఎతకండి. ఏ బైబిల్ అయితే సంఘాల్లో ఇలా ఉండకూడదని చెప్పిందో అవే సంఘాలు, పెద్ద సంఘాలు, అదే సంఘాల్లో పెద్దల సభ్యులు, అదే శాస్త్రుల వర్గమును తయారవుతుంది క్రైస్తవ సంఘంలో. క్రీస్తునందు ప్రేమ ఆజ్ఞను ప్రయారిటైజ్ చేసి మార్చేసుకున్నారు, విలువను మార్చేశారు. దయచేసి నీ విలువను మార్చుకోకు, నీ ప్రయారిటీని మార్చుకోవడానికి ప్రయత్నించాయి. క్రీస్తు యొక్క ప్రేమను బైబిల్ చెప్తున్న ప్రేమ ప్రకారం, నిజమైన ప్రేమ దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్తున్న దానికి రుజువుగా నీలో దేవుని ప్రేమ ఉండేటట్లుగా సమానమైనటువంటి అర్హత కలిగి దేవుని గృహంలోకి, విశ్వాస గృహంలోకి చేరినప్పుడు ఇక్కడ చిన్న పెద్ద ధనిక వర్గం తేడాలు ఉండవు. ఇక్కడ కులాన్ని మతాన్ని బట్టి, నీ స్టేటస్ను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పదవిని బట్టి, నీ రంగును బట్టి అసలు ఉండకూడదు. సామాన్యమైన జీవితం అందరూ ఒకే పద్ధతిలో చూడటం, అది దైవికమైన నిర్ణయం. దయచేసి గమనించు, నీలు నాలుగు విషయాలను విన్నావు. మొట్టమొదటిది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి రక్షణ అనే వాటి మీద ప్రయారిటీ పెట్టుకోవటం, ఆయన మన కొరకు చనిపోయిన విషయాల మీద ప్రయారిటీ పెట్టుకోవటం. రెండవది ఆ డబ్బు గురించి కాదు, ఆయన నీతి కొరకు నీ ప్రిన్సిపల్స్ని మార్చుకోవటం. మూడవది భూ సంబంధమైన ఇంటి విషయం కాదు, పర సంబంధమైన విషయం కొరకు నిన్ను నిలబెట్టుకోవటం. నాలుగవది లోక సంబంధమైన మనుషులను ప్రేమించడం కాదు, దైవ సంబంధమైన పద్ధతుల్లో దేవుని ప్రేమించి దేవుని ప్రేమను చూపడం అనేది దైవికమైన పద్ధతి. ఈ నాలుగు విషయాల్లో నీ ప్రయారిటీని మార్చుకుందాం, ముందుకు సెట్ చేసుకుందాం. దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించడానికి స్థిరపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమై